ओम नमो भगवते श्री रमणाय। प्रियमैन आत्म बंधुरा, ఈ రోజు ప్రతి సంవత్సరం కూడా ఒకరోజు మనం పాతాళ మేరకు వస్తున్నాం. అది కేఏకే రాజు గారి యొక్క జయంతి. శరీరం ఉన్నప్పుడు జన్మదినోత్సవం అంటారు, శరీరం విడిచిపెట్టాక జయంతి అని పిలుస్తారు. ఆ కేఏకే రాజు గారి యొక్క జయంతి సందర్భంలో మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. తర్వాత ఈ స్కూల్ 10th క్లాస్కి వచ్చిన తర్వాత ప్లస్2 ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ పెట్టి, ఈ ఆవరణ ఇంటర్మీడియట్ కూడా పెట్టి ఆ క్వాలిటీ తీసుకురావాలని, ఎక్సలెన్స్ తీసుకురావాలని. ఇప్పుడు స్టూడెంట్స్కి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్. జీవితం ఆ కెరటం అటైనా తిప్పుతుంది, ఇటైనా తిప్పుతుంది. పూర్వం ఇంటర్మీడియట్కి ఎంత ప్రాముఖ్యత లేదు, ఇప్పుడు ప్లస్2కి ఇంటర్మీడియట్కి చాలా ప్రాముఖ్యత వచ్చేసింది. వాడి లైఫ్లో ఏమిటి, వాడికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉందా లేకపోతే ఉజ్వలమైన భవిష్యత్తు లేదా, వాడు ఇంజనీర్ అవ్వటం, డాక్టర్ అవ్వటం, లేకపోతే కలెక్టర్ అవ్వటం, లేకపోతే వాడు మామూలుగా ఇంటికి వెళ్ళేదే వ్యవసాయం పని చూసుకోవటం, అది ఏంటి, వాడు భవిష్యత్తు ఏంటి, వాడు ప్లస్ పాయింట్ ఏంటి, వాడికి మైనస్ పాయింట్ ఏంటి, వాడు ఈ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ ఇంటర్మీడియట్. అటు ఇటు తేల్చేస్తుంది ప్లస్2. అంటే ప్లస్2లో 10th క్లాస్కి కష్టపడి చదివితే సరిపోతుంది. ప్లస్2కి ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చేటప్పటికి కష్టపడి చదవటమే కాకుండా తెలివితేటలు కూడా ఉండాలి, హార్డ్ వర్కింగ్తో పాటు ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. 10th క్లాస్కి తెలివితేటలు తక్కువ ఉన్న హార్డ్ వర్కింగ్ సరిపోతుంది. అంచేది ఇక్కడ ఇంటర్మీడియట్ కూడా శివ భవిష్యత్తులో ఇక్కడ పెట్టాలని, ప్లస్2 పెట్టాలని అనుకుంటున్నాడు. చాలా సంతోషం. మనకి ప్లస్2 పెట్టి అది శివతోటి పొద్దున్న చెప్పాను, అకాడమిక్ ఎక్సలెన్స్, క్వాలిటీ. ఇప్పుడు ప్రభుత్వం క్వాంటిటీని పెంచుకోవడానికి చూస్తున్నాను కానీ క్వాలిటీ మర్చిపోయింది. అంచేత ఈ శివ ఇక్కడ క్వాంటిటీ సెకండ్ ప్లేస్, క్వాలిటీకి కనుక చాలా ఇంపార్టెన్స్ ఇస్తే ఈ మన జిల్లాలో చాలా ప్రాముఖ్యత చేకూరుతుంది ప్లస్2 కూడాని. ఇప్పుడు చదువుకోవడానికి ఎక్కడ బాగా చెప్తున్నారో అక్కడ వెళ్ళి పిల్లలు చదువుకుంటున్నారు, అది విలేజ్ టౌన్ అని పట్టించుకోవటం లేదు. అలాగే మనం వైద్యం చేయించుకున్నప్పుడు కూడా హాస్పిటల్ బిల్డింగ్ని బట్టి వెళ్ళాం మనం. ఆ బిల్డింగ్లో మనకు సంబంధించినటువంటి స్పెషలిస్ట్ ఉన్నారు లేదా, అయితే మన కిడ్నీ ట్రబుల్ ఉంది, అక్కడ కిడ్నీకి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉన్నారా లేదా, చూసుకుని పేషెంట్లు వెళ్తున్నారు కానీ ఏదో బిల్డింగ్లు బాగున్నాయని పేషెంట్ వెళ్ళటం లేదు. మనకు సంబంధించిన స్పెషలిస్టులు అక్కడ ఉన్నారా లేదు చూసుకుంటున్నారు రోగులు కూడా. అలాగే పేరెంట్స్ కూడా పలానా స్కూల్లో చేర్పిస్తే మన పిల్లలకు చదువులు ఎలా ఉంటాయని ఆలోచించుకుని అక్కడ పిల్లల్ని చేర్పిస్తున్నారు. న్యాచురల్గా అది సహజం, అది సహజమైన స్థితి. అలాగే మన పిల్లల్ని ఎక్కడ పెడితే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారని ఇవన్నీ ఆలోచించుకునే పేరెంట్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు చాలా పేరెంట్స్ పిల్లలకి చాలా డబ్బు భరణ చేసేస్తున్నారు, చాలా డబ్బు ఖర్చు పెట్టేస్తున్నారు. పూర్వం కంటే ఇప్పుడు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. ప్రతి ఫ్యామిలీ బడ్జెట్లో కూడా ఈ చదువుల కోటి, రోగాల కోటి ఎక్కువైపోతుంది. బడ్జెట్లో చదువులు మనం తినే బట్టకి పొట్టకి తక్కువ అవుతుంది, ఈ రోగాలకి ఈ చదువులకి కూడా చాలా ఫ్యామిలీ బడ్జెట్లో చాలా ఎక్కువైపోతుంది. అంచేత మనకి ఇంకా ఎడ్యుకేషన్, అది స్వామి వివేకానంద చెప్పాడు వెనకబడిన వర్గాలకు కూడా, మీరు అగ్రవర్ణాలను ద్వేషించొద్దు, అగ్రవర్ణాలు ఎలా అభివృద్ధిలోకి వచ్చారో మీరు కూడా అలా అభివృద్ధిలోకి రండి. వాళ్ళతో కూడా అగ్రవర్ణాలకు ఎంత గౌరవం ఉందో మీకు కూడా అంత గౌరవం ఉంటుంది మీరు విద్యావంతులైతే. మీరు విద్యావంతులు అవ్వకుండా మిమ్మల్ని ఎవరైనా గౌరవించాలంటే గౌరవించరు. మీరు అగ్రవర్ణాలను ద్వేషించొద్దు, మీరు వాళ్ళతో పాటు సమానం అవ్వకుండా వాళ్ళు కూడా మీతో సమానంగా చూసుకుంటారని స్వామీజీ చెప్పారు. ఇప్పుడు ఏంటంటే భారతదేశంలో చాలా చోట్ల ప్రేమ ప్రచారం లేదు, ద్వేష ప్రచారం ఉంది. ప్రేమను ఎవడో ప్రచారం చేయటం లేదు, ద్వేషాన్ని ప్రచారం చేస్తున్నారు. అహింసను ఎవడో చేయటం లేదు, హింసను ప్రచారం చేస్తున్నారు. సమాజం పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రతి విషయంలోనూ మనం సమాజాన్ని అనుకరించక్కర్లేదు. ప్రతి విషయం, ప్రతి చిన్న విషయంలోనూ సమాజాన్ని అనుసరిస్తుంటే మనకు ఆత్మబలం లేదని అర్థం, ఆత్మవిశ్వాసం లేదని అర్థం. ఇప్పుడు నాయకుడంటే ప్రజల వెనకాలంలో కూడా ఎదరుండి నడిపించాలి, వాడు నాయకుడు. నాయకుడైనవాడు ప్రజల వెనకాలంలో కూడా ఎదరుండి మంచి మార్గంలో నడిపించాలి. ఆత్మవిశ్వాసం లేని మనిషి మంచి, ఎవరికైతే ఆత్మవిశ్వాసం లేదో వాడికి ఎంతో కొంత సాధన ఉన్నప్పటికీ మంచి మార్గంలో చెడ్డ మార్గంలోకి వచ్చే అవకాశం. ఒక మనిషికి మంచివాడు అనుకుందాం, మామూలుగా ఆత్మవిశ్వాసం తక్కువ ఉందనుకోండి, పరిణామంలో భవిష్యత్తులో మంచి మార్గంలోంచి రైట్ పాత్రలోంచి రాంగ్ పాత్రలోంచి వచ్చే అవకాశం ఉందా? ప్రమాదం ఉంది. ఎవరికి ఆత్మ బలం లేని వాడికి, ఆత్మవిశ్వాసం లేని వాడికి. ముందు నా మీద నాకు నమ్మకం ఉండాలి. నా మీద నాకు నమ్మకం లేకపోతే జీవితంలో నేను ఏది సాధించలేను. తర్వాత ధైర్యం ఉండాలి. తెలివి ఒకటే సరిపోదు. తెలివి అవసరం, తెలివితో పాటు ధైర్యం కూడా ఉండాలి. ఒక తెలివి ఉండి ధైర్యం లేకపోతే ఎంతో కొంత రిస్క్ చేసే సాహసం లేకపోతే వాడు జీవితంలో ప్రకాశించలేడు. కరేజ్ కూడా అవసరం. ఒక ఇంటెలిజెన్సే కాదు, ఆ ఇంటెలిజెన్స్ వికాసంలోకి రావటానికి ఆ ఇంటెలిజెన్స్కి సపోర్ట్గా కొంత కరేజ్ కూడా అవసరం. సరే, ఫోర్వర్డ్గా ఈ మాటలు చెప్పాను. తర్వాత మన ఆధ్యాత్మిక మన సబ్జెక్టుకి ప్రవేశిస్తున్నాం. ఆధ్యాత్మిక జీవితం నిజంగా ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనం ఏదో ఇప్పుడు గుళ్ళోకి వెళుతున్నాం, జపం చేసుకుంటున్నాం, ధ్యానం చేసుకుంటున్నాం, మా పొట్టల చుట్టూరు తిరుగుతున్నాం, రావి చెట్ల చుట్టూరు తిరుగుతున్నాం, ఎక్కడ గుడి కనిపిస్తే అక్కడ నమస్కారాలు పెడుతున్నాం. సరే, ఇది ఒక పద్ధతి. కానీ నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే మనస్సు లోపలకు ప్రయాణం చేయటం ఎప్పుడైతే ప్రారంభమైందో అప్పుడు నిజంగా మనకు ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. ఊరికే గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం మనం, గుళ్ళోకి వెళుతున్నాం, వస్తున్నాం, మనస్సు లోపలికి ప్రయాణం చేస్తుందే. అసలు మనసుకు లోచూపు వచ్చిందో లేదో మనకు తెలియటం లేదు. మనస్సు ఆత్మాభిముఖంగా ప్రయాణం చేసినప్పుడే ఆధ్యాత్మిక జీవితం మనిషికి ప్రారంభమవుతుంది. అంటే బాహ్యంగా మీరు జపధ్యానములు చేయొచ్చు, అంత మాత్రం చేస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామని అనుకోవటానికి లేదు. జపధ్యానములు చేసినప్పటికీ మనస్సు ఆత్మాభిముఖంగా దైవాభిముఖంగా ప్రయాణం చేస్తుందా లేదా, అది స్టార్టింగ్ పాయింట్ ఆధ్యాత్మిక జీవితానికి. తర్వాత మనస్సు ఎక్కడైతే పుట్టిందో అక్కడే నశిస్తుంది, కానీ మరొక చోట నశించదు. మనస్సు హృదయంలో పుట్టింది, మళ్ళీ దాన్ని హృదయంలో తీసుకెళ్ళేది నశిస్తుంది, కానీ కాలంలో కానీ చేతుల్లో కానీ కిడ్నీలో కానీ అది నశించదు. మనస్సు ఎక్కడైతే పుట్టిందో అక్కడే నశిస్తుంది. అయితే మనస్సు ఎక్కడైతే పుట్టిందో అక్కడికి తీసుకెళ్ళేవాడు, తీసుకెళ్ళటానికి ఎవడైతే ప్రయత్నం చేస్తున్నాడో వాడు అక్కడ మాత్రమే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నట్టు. మనస్సు హృదయంలో పుట్టింది, మళ్ళీ దాన్ని హృదయంలోకి తీసుకెళ్ళి అక్కడ ఉంచితేనే కానీ అది నశించదు. అది సూత్రం. అది మ్యాథమెటిక్స్లో ఫార్ములాస్ ఎలా ఉంటాయో అది ఒక సూత్రం. మళ్ళీ మన మనస్సు హృదయంలోకి వెళితేనే కానీ అక్కడ స్థిరపడితేనే కానీ అది నశించదు. ఇప్పుడు మనకి బర్త్డే, డెత్డే, బర్త్డే, చనిపోయిన రోజు, పుట్టినరోజు ఇలా అనుకుంటున్నాం. అది అబద్ధమే, ఇది అబద్ధం. డెత్డే నిజం కాదు, బర్త్డే కూడా నిజం కాదు. ఈ దేహం చనిపోతుంది, చనిపోతుంది, ఇంకో దేహం వస్తుంది. అంటే పెద్దలు ఏం చెప్తారంటే సముద్రంలో ఎన్ని కెరటాలు ఉన్నాయో, భూమి మీద ఎన్ని రేణువులు ఉన్నాయో, మనిషికి అన్ని కోరికలు ఉన్నాయని. ఒక మనిషికి ఎన్ని కోరికలు ఉంటే దానికి అంత ఉండదు. అలా కాదంటే మాకు 10 కంటే ఎక్కువ కోరికలు లేదంటే ఈ 10 కోరికలు నెరవేరిన తర్వాత ఇంకో 1000 కోరికలు వస్తాయి. ఆ 1000 కోరికలు నెరవేరిన తర్వాత 100,000 కోరికలు వస్తాయి. అయితే మనిషికి భూమిలో ఉన్న రేణువులతోటి, సముద్రం ఉన్న కెరటాలతో సమానమైన కోరికలు ప్రతి వాళ్ళు ఉన్నాయని చెప్తుంది శాస్త్రం. శరీరంలో ఇది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, రెండు శరీరాలు ఉన్నాయి. ఆ స్థూల శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరం వెళ్ళిపోయిన రోజునే చనిపోయిన రోజు అంటారు. చనిపోయిన రోజు అంటే అర్థం ఏంటంటే స్థూల శరీరాన్ని విడిచిపెట్టి సూక్ష్మ శరీరం వెళ్ళిపోతుంది. ఆ సూక్ష్మ శరీరమే లింగ శరీరం అని తర్వాత జీవుడని పిలుస్తారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం. స్థూల శరీరంలో ఎముకలు ఉంటాయి, రక్తం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి స్థూల శరీరంలో. సూక్ష్మ శరీరంలో కోరికలు ఉంటాయి. అది ఆ సూక్ష్మ శరీరంలో కోరికలు ఉంటాయి. ఎంతకాలం అయితే నీకు అన్ని కోరికలు పోయినా, ఒక్క కోరిక ఉన్నా, ఆ కోరిక కూడా అల్పమాత్రంగా ఉన్నా పునర్జన్మ వస్తుంది. అంటే నీకు శరీరం ధరించవలసింది. ఇక్కడ శాస్త్రం ఏమి చెప్తుందంటే ఒక చిన్న కోరిక ఉన్నప్పటికీ ఆ కోరిక నీకు పునర్జన్మను తీసుకొస్తుందండి. అది ఇక్కడ మీరు గ్రహించవలసిన విషయం ఇంకొకటి ఉంది.
ఇది మనం చనిపోయే రోజు నిజమైన రోజు కాదు, పుట్టినరోజు నిజమైన రోజు కాదు. ఎనీ ఫాల్స్, ఎనీ అసత్యం. మనకి ఎప్పుడు పునర్జన్మ వచ్చింది అంటే, ఎప్పుడు పునర్జన్మ వస్తుందంటే, మనకి అంటే శరీరంలో ఉండగానే, ఈ శరీరం ఉండగానే, ఈ శరీరం ఈ భూమి మీద తిరుగాడుతున్నప్పుడే మనం చనిపోయి పుట్టాలి, అది పునర్జన్మ. ఆ పునర్జన్మ ఎప్పుడు వస్తుందంటే మనోనాశనం అయితేనే కానీ పునర్జన్మ రాదు. నిజంగా ఈ శరీరం ఉండగానే చనిపోయి ఎవడైతే పుడుతున్నాడో వాడికి నిజమైన పునర్జన్మ అది. అంటే వాడి శరీరాలు ధరించవలసినటువంటి పని లేదు. ఒక అల్పమాత్రం స్వల్పమాత్రం కోరిక ఉన్నప్పటికీ వాడు మళ్ళీ శరీరాన్ని ధరించవలసింది. అయితే కోరికలు మన శరీరంలో, మన శాస్త్రంలో చెప్తుంది, ఏ మనిషికి ఏ దుఃఖం వచ్చినప్పటికీ లోపల కోరిక ఉంది, కోరిక లేకుండా దుఃఖం రాదు. అయితే కోరికే ముఖ్యం, దుఃఖానికి కారణం కోరిక. అయితే మనం ఏం చేయాలంటే, మనకి కోరికతోటి చేసే మనం ఏ పని చేసినా కోరికతోటి కర్మ చేస్తుంటే ఫలితం వస్తుంది. ఆ ఫలితాన్ని మనం అనుభవిస్తాం, ఆ ఫలితాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. ఆ ఫలితంలోంచి, ఆ కర్మ ఫలితంలో, కర్మ చేసేది మనస్సే, ఫలితాన్ని అనుభవించేది మనస్సే. లోపలున్న చైతన్యానికి, లోపలున్న బ్రహ్మముకి, లోపలున్న ఈశ్వరుడికి, లోపలున్న ప్రజ్ఞానానికి గోడమ్మతోటే సంబంధం లేదు. పరి చేసేది మనస్సు, అనుభవించేది మనస్సు, దుఃఖపడేది మనస్సు. మంచి పని చేస్తే పరిణామంలో ఏదో మంచి ఫలితం వస్తుందా, మంచి ఫలితాన్ని అనుభవిస్తుంది మనస్సు. చెడు పని చేస్తే పరిణామంలో చెడ్డ పని వస్తుంది, మంచిమో సుఖరూపంలో వస్తుంది, చెడు దుఃఖరూపంలో వస్తుంది. కానీ భగవాన్ ఏమన్నారంటే, రెండు సంసారం అన్నారు. మనుషుల సంసారం కాదు, మీ ఇంట్లో ఉన్న మనుషుల సంసారం కాదు. మీరేమో అనుకుంటున్నారో, మా ఇరు ఈ మధ్యన మనకు రోజులు సంతోషంగా వెళ్ళిపోతున్నాయని అనుకుంటారు. మళ్ళీ దుఃఖం వచ్చినప్పుడు, ఏంటి ఈ మధ్యన మన జాతకం మారిపోయింది, దుఃఖం గడుతుంది అనుకుంటారు. ఆ దుఃఖం అనుభవించేది జీవుడు, ఆ సంతోషం అనుభవించేది జీవుడు, అదే సంసారం. అంటే మీ ఇంట్లోనూ మనుషులు కాదు సంసారం అన్నారు. ఈ సంసారం ఎక్కడి నుంచి వస్తుందంటే, నీకు వ్యక్తిభావంలోంచి వస్తుంది, అజ్ఞానంలోంచి వస్తుంది. అజ్ఞానం ఉన్నవాడికి ఆవరణ ఉంటుంది. ఆవరణ ఉన్నవాడికి, ఆవరణ అంటే ఒక దుడ్డి, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళని ఇలా అనుకుంటాం కదా మనం. అజ్ఞానానికి ఆవరణ ఉంటుంది, అజ్ఞానం ఆవరణ లేకుండా ఉండదు. అంచేది అజ్ఞానంలోంచే సంసారం వస్తుంది. మరి అజ్ఞానం ఎలా నశిస్తుందంటే, జ్ఞానం లేకుండా నశించదు. జ్ఞానం లేకపోతే అజ్ఞానం నశించదు, అజ్ఞానం లేకపోతే సంసారం నశించదు. ఆ సంసారం అంటే సంతోషం, నీకు సంతోష రూపంలో వచ్చేది సంసారమే, దుఃఖ రూపంలో వచ్చేది సంసారం. ఏది సుఖము అని కొంతమంది ఏమనుకుంటున్నారంటే, ఈ మధ్య మేము బాగా సుఖపడుతున్నామండి, మాకేంటో ఎటు చూసినా మంచి జరుగుతుంది, చేసిన పనుల బంగారం అయిపోతుంది, ముట్టుకుంటే బంగారం అయిపోతుంది, ఏది ముట్టుకుంటే అదే బంగారం అయిపోతుంది, ఈ మధ్యలో మా పరిస్థితులు చాలా బాగున్నాయని అనుకుంటారు, సుఖపడుతున్నాం అనుకుంటారు. కానీ శాస్త్రం ఏమని చెప్తుందంటే, మీరు అనుకునేది సుఖం అనుకుంటున్నారు, ఏదైతే మీరు సుఖం అనుకుంటున్నారో దాని లోపల దుఃఖం కూడా ఉంది, దుఃఖం కూడా ఉంది. భవిష్యత్తులో ఇప్పుడు మీరు ఏదైతే మేము సుఖపడుతున్నాం అనుకుంటున్నారు, దుఃఖం మిశ్రితం భవిష్యత్తులో వడ్డీతో సహా మీరు దుఃఖం అనుభవించాలని శాస్త్రం చెబుతుంది. అంటే మీరు సుఖం, మనం అనుభవించే సుఖంలో దుఃఖం కలిసి ఉంటుంది ఎంతో కొంత. ఒకవేళ కనీసం ఇప్పుడు రాకపోయినా భవిష్యత్తు ఈ సుఖం దుఃఖాన్ని తీసుకొస్తుంది. అంటే శాస్త్రం ఏమని చెబుతానంటే, దుఃఖ మిశ్రితమైన సుఖం కూడా సుఖమా అని అడుగుతున్నారు పెద్దలు. దుఃఖంతో కలిసిన సుఖం కూడా సుఖమేనా? అంటే ఈ ఆత్మ సుఖం తప్పించి నీ లోపల ఆత్మ సుఖంలో ఉంది, సుఖానికి అతీతంగా కూడా ఉంది. నీ లోపల హృదయంలో ఉంటుంది, నీ హృదయంలో శాంతి ఉంది, శాంతి సముద్రం ఉంది, సుఖ సముద్రం ఉంది. అది స్వతంత్రమైనది, అస్వతంత్రమైనది కాదు, అది స్వతంత్రమైనది. ఆ సుఖం నీకు ఏదైతే, ఏ సుఖమైతే స్వతంత్రమైనదో, ఆ సుఖం నీకు అనుభవంలోకి రావాలి. అక్కడ లోపల ఉన్న వస్తువుకి దానికి జన్మ మరణములతో సంబంధం లేదు, దానికి జన్మ మరణములతో సంబంధం లేదు. అది నేమ్లెస్, ఫారంలెస్. దానికి ఒక రూపం లేదు, దానికి ఒక పేరు లేదు. దానికి రూపం లేదు, లోపల ఉన్న వస్తువుకు రూపం లేదు, దానికి పేరు లేదు. కానీ లేదంటే ఉంది, కానీ నేమ్ రెస్ట్గా ఉంది, ఫారం రెస్ట్గా ఉంది. సద్వస్తువు లేదంటే అది లోపల ఉందవయ్యా, అది స్వతంత్రంగా ఉంది, అది ఎవరో కాదు నీవై ఉన్నావు. అది ఎవరో కాదు నీవై ఉన్నావు, అది నీవే అయి ఉన్నావు, అది నీవై ఉన్నావు. అది నువ్వు అనుభవేకి వేద్యములకు తెచ్చుకోవాలి. అది నీ మాటకు అందదు, నీ మనస్సుకు అందదు, నీ ఇంద్రియాలకు అందదు. అందకపోయినా అది ఉంది. అంటే మనం ఏం చేస్తామంటే, ఇక్కడ శాస్త్రం ఏమి చెప్తుందంటే, ఆ వస్తువు ఎక్కడో ఉందో, ఏ హృదయంలోంచి అయితే ఆ ఏ హృదయంలో అయితే స్వయంగా సత్య పదార్థం ఆ సత్పదార్థం ప్రకాశిస్తుందో, ఆ చావులేని సత్పదార్థాన్ని అది ప్రకాశిస్తుందో, అక్కడికి నీ మనసు ఒకటే గురి పెడితే సరిపోదు. నీ ఇంద్రియాలు, నీ మనస్సు మొత్తం 100% అటు అటు అభిముఖంగా, నీ ఇంద్రియాలు, నీ చింతన, నీ మనస్సు 100% నీకున్న వివేకము 100% దానికి అభిముఖంగా ప్రయాణం చేస్తాను. అది తిరిగి పడుతుంది కదా, లేకపోతే తిరిగి పడదని. ఒకటి ఇంద్రియాలు, రెండు మనస్సు, ఇవి అన్నీ కూడా మనకున్న వివేకం, మనకున్న ప్రజ్ఞ, మనకున్న బ్రెయిన్లో ఉన్న ఫ్యాకల్టీస్ మొత్తం అన్నీ కూడా హృదయాభిముఖంగా మొత్తం అన్నీ కూడా స్ప్లిట్ అవడానికి అవకాశం లేదు. మొత్తం అన్నీ హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తా అంటే హృదయంలో ఉన్న వస్తువు నీకు ఎరుకులోకి వస్తుంది, కానీ లేకపోతే వచ్చే అవకాశం లేదు, వచ్చే అవకాశం నీకు లేను. అంచేత మౌనం అక్కడ ఉంది. నిజమైన మౌనం ఎక్కడ ఉందంటే, నిజమైన మౌనం ఎవరు ఎక్కడ జ్ఞానిలోనే మౌనం. ఎక్కడైతే మనోనాశనం అయిందో అక్కడ నిజమైన మౌనం వస్తుంది. ఆ మౌనం కూడా సంభాషిస్తున్నవయ్యా, నీకు అర్థం కాకపోయినా, అర్థం కాకపోయినా ఆ మౌనం సంభాషిస్తుంది. సైలెన్స్ కూడా మాట్లాడుతుంది, సైలెన్స్ కూడా మాట్లాడుతుంది. మన భక్తులందరికీ మౌనం అంటే ఇష్టం లేదు, మాటలంటేనే ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా మీరు మౌనంగా ఉండకుండా మాట్లాడండి, మాట్లాడండి అలవాటు. ఇంకా మనకి చేతనైంది ఏంటి, చూడటం ఒకటి అలవాటు పడ్డాం, ఏదో మాట్లాడటానికి కూడా అలవాటు పడ్డాం, ఇంక ఇదే అలవాటు. ఈ మధ్యన కొత్తగా టీవీలు వచ్చినాయి, చూడటానికి అలవాటు పడ్డాం, మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళినా 10 నిమిషాలు మౌనంగా కూర్చుందంటే నాన్నగారు మొదలు పెట్టి మాట్లాడటం మొదలుపెట్టను, మాట్లాడటం మొదలుపెట్టను. అంటే శాస్త్రంలో ఏమన్నదంటే, మౌనం బంగారం, మాట వెండి అని. మౌనం బంగారం, మాట వెండి. మన భక్తులు ఇంకా బంగారం కోరుకోవటం లేదు, మాకు వెండి కావాలి, ఇత్తడే కావాలి, వెండి కావాలి, ఇత్తడే కావాలని. అంటే వాళ్ళ బంగారాన్ని ఎందుకు కోరుకోవటం లేదంటే, బంగారం విలువ తెలియక కోరుకోవటం లేదు. అంటే వాళ్ళకి ఇష్టం లేక, బంగారం అంటే ఇష్టం లేకపోవటం కదా, బంగారం విలువ తెలియక కోరుకోవటం. ఇప్పుడు 1 గంట సేపు ఇక్కడ మౌనంగా ఉందంటే, మాట్లాడంటే మాట్లాడటం మొదలుపెట్టింది అంటున్నారు. శాస్త్రంలో ఏమనుందంటే, ఈ మాటలన్నీ నదుల్లాంటివి, మౌనం సముద్రం లాంటిది. ఏనాటికైనా ఈ నదులన్నీ వెళ్ళి సముద్రం ఎలా కలవాలో, ఈ మాటలు ఈ ఊసులు అన్నీ జ్ఞానంలో కలవలసిందే. ఈ ఊసులు, ఈ ముచ్చట్లు, ఈ మాటలు, నదులన్నీ ఉరికే ఊసులు, నదులన్నీ ఉరికే మాటలు, ఈనాటికైనా ఈనాటికైనా మాటలు ఊసులు తలంపులు సంకల్పాలు ఉరికే నదులు లాంటివి. ఏనాటికైనా నదికి గతి సముద్రమే, అది ఈ మాటలకి గతి అది అని చెప్తున్నారు పెద్దలు, చెప్తున్నారు. అందుచేత సంభాషించడం వల్ల తెలియని ఎవరికైతే ఒక ఆత్మానుభవం కలిగిందో, ఎవరికైతే ఒక వ్యక్తికి ఆత్మానుభవం కలిగిందో, ఆత్మజ్ఞానం కలిగిందో, శక్తి తరంగాలు, జ్ఞాన తరంగాలు ఇతరుల మీద పనిచేస్తాయి, సమాధి మీద పనిచేస్తుంది. వారందరూ మీరు బాగుపడండి అని చెప్పక్కర్లేదు, మనం బాగుపడాలనే సంకల్పం మీ లోపల నుంచి వస్తుంది. అది జ్ఞానం యొక్క వైభవం. జ్ఞాని సమక్షంలో కూర్చున్నప్పుడు మీరందరూ బాగుపడండి, మీరు అభివృద్ధిలోకి రండి అని జ్ఞాని చెప్పడం. కానీ లోపల నుంచి మీకు బాగుపడాలనే బుద్ధి ఉజ్వలమైన భవిష్యత్తులోకి వెళ్ళాలనే బుద్ధి, జ్ఞాన సముపార్జన చెయ్యాలి, వివేకవంతంగా జీవించాలి అనేటువంటి బుద్ధి మీకు లోపల నుంచి ప్రేరణ కలిగించేస్తాడు జ్ఞాని. బయట నుంచి నోడుతోడు ఏమి చెప్పడు. అందుచేత వాడు నీకు తెర మీద కనపడ్డు, గరబేద కనపడ్డు, వాడి ద్వారా మనకి ఉపకారం జరుగుతుందని వాడు అనుకోడు. వాడు అనుకుంటే వాడు జ్ఞాని కాదు. మీరందరూ ఇక్కడ కూర్చొని మిమ్మల్ని నేను ఉద్ధరిస్తానని చెప్తే నేను నాకు జ్ఞానం లేదని అర్థం. రచయిత కానీ వక్త కానీ లోపల మనిషి కనపడకూడదు. శివకు 4 సంవత్సరాల పూర్వం శివకు మాట అన్నాడు, నా పేరు గురించి, నా పేరు మీరు స్టేజ్ మీద మాట్లాడొద్దని. కరెక్ట్ అది. అయితే నేనెందుకు మాట్లాడుతున్నానంటే మాట్లాడాలని మాట్లాడటం కాదు, ఉండలేక మాట్లాడుతున్నాను. అది చెప్తే ఇక్కడ అది వ్యక్తి కనపడకూడదు. రాజగోపాలాచారి ఒక మనిషి 2 నిమిషాలు మాట్లాడాడంటే వాడికి వాడు సంగతి చూసేస్తాడు, వాడు ఎటువంటి వాడికి అర్థమైపోయాడు. 10 నిమిషాలు అక్కడ, 1-2 నిమిషాలు. ఈ మధ్యన సత్యసాయి బాబు గారు బర్త్డే అయింది మొన్న. సత్యసాయి బాబు గారు బర్త్డే అయింది ఈ మధ్యన, మొన్న 23వ తేదీన. ఆయన సత్యసాయి బాబు గారు మనకే పెద్ద ఆయన, అలాగే చాలా మంచి పనులు చేస్తున్నారు ఆయన. మన భారతదేశంలోనే పెద్దల్లో ఆయన ఒకరు. కానీ ఒకసారి ప్రమాదం ఎక్కడ వస్తుందంటే ఆయన మాట్లాడుతూ రాముడికి కౌశల్యం ఎటు ఉండదు, మా అమ్మ ఈశ్వరమ్మ కూడా నాకు అటువంటి జ్ఞానం. రాముడికి కౌశల్యం ఎటువంటిదో, మా అమ్మ పేరు ఈశ్వరమ్మ, నాకు ఈశ్వరమ్మ కూడా అటువంటిది అన్నారు. పర్వగొప్పని అలా అనుకోవచ్చు. ఇంకో మాట అన్నారు, ఈ పుట్టపురుత్తులో ఉన్న వాళ్ళందరూ 100 సంవత్సరాలు జీవిస్తారు. ఈ పుట్టపరుతిలో ఉన్న వాళ్ళందరూ 100 సంవత్సరాలు జీవిస్తారంటే రిటైర్ అయిపోయింది అక్కడ మకాన్ పెట్టుకుంటే సంవత్సరానికి చచ్చిపోయినాడు, 100 మంది ఉన్నారు అక్కడ. అంటే సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు. పుట్టపరుతిలో 100 సంవత్సరాలు జీవిస్తే మనం అందరం పుట్టపరుతి హాస్పిటల్కి వెళ్ళి ఎందుకు వైద్యం చేయించుకోవటం ఎందుకు. అంటే సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నట్టు. ఈ పుట్టపరుతులు ఉన్న వాళ్ళందరూ 100 సంవత్సరాలు జీవిస్తారంటే సమాజాన్ని వివేకవంతం చేయటం, సమాజాన్ని ఎక్కడ తీసుకెళ్దాం. నిజంగా ఆయన చెప్పింది నిజమైతే మనం అందరం ఇక్కడ వదిలేసి పుట్టపరుతూ వెళ్ళిపోతాం. హాస్పిటల్లో ఎందుకు వైద్యం చేయించుకుని అక్కడికి వెళ్ళి 100 సంవత్సరాలు జీవించవచ్చు. ఆ మాట ప్రమాదం, ఆ మాట చాలా ప్రమాదం. పుట్టపరుతులు ఉన్న వాళ్ళందరూ 100 సంవత్సరాలు జీవిస్తారు, 100 సంవత్సరాలు ఆయుర్ధ్యం, ఆ మాట చాలా ప్రమాదమైన మాట. అంటే ఆయన వైభవానికి తగిన మాట కాదది. ఎవరో మాట్లాడితే వేరే విషయం అది. చప్పట్లు చాలా ప్రమాదం. అంచేత ఈ ఎమోషన్ ఒకసారి ఏం చేస్తుందంటే రైట్ పాత్ర నుంచి మన రాంగ్ పాత్రకు తీసుకొచ్చేస్తుంది. ఆ ఎమోషన్ ప్రతి మాట మాటికి ఉద్రేకం పడకూడదు. మనం మాట మాటికి ఉద్రేకం పట్టడానికి అలవాటు పడిపోయాం అనుకోండి, ఈ రైట్ పాత్ర నుంచి రాంగ్ పాత్రలోకి వచ్చేస్తాం. అంచేత మనకి చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలి, థింకింగ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. మనం చెప్పేది ఆ మాటకి చాలా ఆలోచించి మాట్లాడాలి, 10 సార్లు ఆలోచించి ఒకసారి మాట్లాడాలి. వక్త కానీ రచయిత కానీ సాధ్యవంతుడిగా వాడు కనిపించకూడదు. ఆ వ్యక్తిగతమైన నేను, ఆ దేహగతమైన నేను, దానికి దేహగతమైన నేను, మనోగతమైన నేను నశించకుండా వాడికి బ్రహ్మానుభవం కలదు, బ్రాహ్మస్థితి పొందలేడు. తర్వాత ఈ చైతన్యం లోపల ఒక గొప్ప చైతన్యం ఉంది, దానికి పుట్టుకతోటి చావుతోటి అలదలతోటి ఏమి సాశాంతితోటి ఏమి సంబంధం లేదు. బ్రహ్మాండమైన చైతన్యం మొత్తం ఇక్కడ ఉన్న చైతన్యం, మొత్తం సృష్టి అంత ఖగోళంతో వ్యాపించింది. ఆ చైతన్యం నా హృదయంలో కూడా ఉంది.
ఆ చైతన్య సాగరంలో ఆ చైతన్య ఆ శాంతి ఆ శాంతి ఆ శాంతిలోంచి చైతన్యానికి మరొక పేరే బ్రహ్మం. దానికి పురుషుడు, ఆ చైతన్యానికి పురుషుడు అని కూడా పేరుంది. భగవద్గీతలో 15వ అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగం. అదే పురుషుణ్ణి పొందాలి. మీ లోపల ఉన్నాడు పురుషుడు, మీ లోపల ఒక నిజం ఉంది, మీ లోపల ఒక పురుషుడు ఉన్నాడు, మీ లోపల ఒక చైతన్యం ఉంది, మీ లోపల మీకు ఒక బ్రహ్మం ఉంది. అది మీరై ఉన్నారు, అది లోపల ఉంది, అది మీరై ఉన్నారు. అది ఎవరో కాదు, అది మీరై ఉన్నారు. అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి వస్తుంది అయ్యా, నేను నేను అనే తలంపు అక్కడి నుంచి బయలుదేరి వస్తా. నేను అనే తలంపు ఆ చైతన్య సాగరంలోంచి చిన్న తుంపర్లాగా, సముద్రంలో తుంపర్లు ఎలా ఉంటాయో ఆ చైతన్య సాగరంలోంచి నేను 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 అనే తలంపు అక్కడి నుంచి వస్తాను, ఆ చైతన్య సాగరంలోంచి వస్తాను. ఆ నేను అనే తలంపు వస్తుంది, వచ్చి దేహంతో కలిసిపోతుంది. అది ఈ దేహంతో కలిసిపోతుంది. ఈ దేహంతో కలిసిపోయాక కళ్ళతో చూస్తూ ఉంటుంది, చెవులతోటి వింటూ ఉంటుంది. ఇది ఒక్కటే నిజమనిపిస్తూ ఉంటుంది. కళ్ళతో చూసేది నిజమనిపిస్తుంది, చెవులతోటి వినేది నిజమనిపిస్తుంది, శరీరం ఒక్కటే నిజమనిపిస్తుంది, ఇది ఒకటే నిజమనిపిస్తుంది. శరీరం చనిపోయినప్పుడు నేను చచ్చిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అనిపింపజేస్తుంది. ఇదంతా నేననే తలంపు. నువ్వు ఎలా పోతున్నావు, బాహ్యముఖంగా పోతున్నావో, నేననే తలంపు మిగతా తలంపులన్నింటినీ వేరు చేసి ముందు నేను చైతన్య సాగరంలోంచి తొంపర కింద ఏదైతే ఏ తలంపు అయితే నేను అనే తలంపుగా వచ్చిందో, మిగతా తలంపుల్లోంచి ఆ తలంపును వేరు చేసి ఆ తలంపును పట్టుకుని దాన్ని ఉపసంహరించి ఉపసంహరించి విత్డ్రా చేసి విత్డ్రా చేసి విత్డ్రా చేసి ఏ చైతన్యంలోంచి అయితే తుంపర కింద అది బయలుదేరి వచ్చిందో తీసుకెళ్ళి ఆ తుంపరకి మూలమైనటువంటి చైతన్యములో ఆ నేననే తలంపును ఐక్యం చెయ్యాలి. వాడు అప్పుడు బ్రహ్మజ్ఞాని అవుతాడు. అక్కడ ఐక్యం చేయకుండా విజృంభిస్తుంటే ఎటు వెళ్ళిపోతుంటే అదే మనం వెళ్ళిపోతుంది. ఇంకా మనకు జ్ఞానం ఏంటి? మీరు నేను చెప్పాను, మీరు మంచి పనులు చేయండి, రైటే, మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. పుణ్యం మళ్ళీ పుణ్యం వల్ల మీకు ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఆ పుణ్య ఫలితం సంతోషం. ఆ సంతోషం కూడా సంసారం మీరు మారిచిపోకండి. మీ ఇంట్లో మీ బంధువులు మీ ఇంట్లో వాళ్ళు అందరూ మంచివాళ్ళు అనుకున్న అందరూ మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకున్న దానివల్ల కూడా సంతోషం వస్తుంది. అది కూడా సంసారమే. అలాగే మీ ఇంట్లో ఉన్న మనుషులు మీకు వ్యతిరేకలు అనుకోండి, ఎడ్డు అంటే తిడ్డి, ఎడ్డు అంటే తిడ్డు అంటే తిడ్డి, ఎడపడంటే దాపడ, దాపడంటే ఎడపడ అంటున్నారనుకోండి. మీకు వ్యతిరేక మీకు ఎగ్నిష్టిగా ఉన్నాయి అనుకోండి, మాటర్స్ మీరు చెప్పినట్టు ఎవరు వింటలేదు అనుకోండి, మనం చెప్పినట్టు వినకపోతే మనం సుఖపడతాం. ఇప్పుడు వేదం చెప్పినట్టు, భగవాన్ చెప్పినట్టు, శాస్త్రం చెప్పినట్టు మనం వినకపోతే శాస్త్రానికి నష్టం ఉంది, శాస్త్రానికి ఏమి నష్టం లేదు. అందుచేత ఇక్కడ నువ్వు ఏదైతే నీకు దుఃఖంగా వస్తుందో, నీ పరిస్థితుల ప్రభావం వల్ల, బాహ్య పరిస్థితుల ప్రభావం వల్ల, లేకపోతే ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల, సామాజిక పరిస్థితుల వల్ల, భౌగోళికంగా ప్రకృతి వల్ల వచ్చే బాధల వల్ల నీకు ఏదైతే దుఃఖం వస్తుందో, ఆ దుఃఖం కూడా సంసారం. సంతోషం సంసారం, దుఃఖం సంసారం, ఈ రెండు, ఈ దుఃఖము సంతోషం ఎవరికి? దేహముతోటికి, దేహగతమైన నేనికి. ఆ నేను అనేది కూడా ఒక తలంపే. ఆ నేను అనే తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి. సంతోషం ఒక తలంపు, దుఃఖము ఒక తలంపు, భయము ఒక తలంపు, ద్వేషము ఒక తలంపు, ఇవన్నీ తలంపులే. చావు కూడా తలంపు, ఇవన్నీ తలంపులే. ఒక ఈ శరీరం చనిపోయి నీకు కొత్త శరీరం వచ్చినా అది కూడా తలంపే. ఆ శరీరం పోయి ఇంకో తలంపు వచ్చి ఇంకో శరీరం వచ్చినా అది కూడా తలంపే. అన్నీ తలంపులే. అంచేత నువ్వేం చేయాలండి? అన్ని ఈ తలంపులన్నీ దేనికి వస్తున్నాయి? దేహంతో తాదాత్యం పొందిన తలం నేను అనే తలంపుకు వస్తున్నాయి. ఆ తలంపుని, ఆ మూల తలంపుని, ఆ మూల తలంపు ఎక్కడైతే ఉదయిస్తుందో, మనస్సు ఎక్కడైతే పుడతాందో, మనస్సును దాని పుట్టిన చోటుకి తీసుకుని వెళ్లే శక్తి నీకు లేకపోతే భక్తి మార్గం కానీ జ్ఞాన మార్గం కానీ ఈ రెండు మార్గాలు మంచియే. కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం అన్ని మంచియే. ఏదో ఒక మార్గాన్ని అనుసరించి ఈ మనస్సుకి శిక్షణ ఇచ్చి, మనస్సుకి నేర్పి, దానికి లోచూపు కలగజేయలేకపోతే, దానికి అంతర్దృష్టి కనుక కలగజేయలేకపోతే, లోపలికి ఎలా ప్రయాణం చేయాలో దాన్ని నేర్పలేకపోతే, ఆ మూల తలంపు ఎక్కడైతే పుడుతోందో అక్కడికి అది వెళ్ళలేదు, అక్కడ వెళ్ళలేకపోతే అది నశించదో, అది నశించకపోతే అక్కడ ఉన్న వస్తువు మనకి స్వరూపంగా వ్యక్తం కాదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఆ నేను అనే తలంపు విజృంభిస్తానని దాని వేగం ఆపు చేయలేకపోతుంది. దాని వేగం ఆపి చేయలేక ఇదంతా ఏది పుట్టపరతిలో ఉన్న వాళ్ళందరూ 100 సంవత్సరాలు జీవిస్తారన్నమాట. నేననే తలంపు వేగం ఆపి చేయలేక వచ్చింది. అసలు సమాజాన్ని ఎక్కడికి నడిపిస్తున్నాం మనం? సమాజాన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి? గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మించి ఆ గురువు అంత దూరం అంతకంటే ఎక్కువ దూరం తీసుకెళ్ళాడు. గురువు ఏ స్థితిలో ఉన్నాడో, నేను 5వ తరగతి వరకే లెక్కలు చెప్పగలను అనుకోండి, 5వ తరగతి తప్పించి 6వ తరగతి వరకు నేను లెక్కలు చెప్పలేను. అలాగే ఇది గోల్డెన్ వరడ్. ఈ గురువు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితికి మించి ఒకవేళ గురువు తీసుకెళ్లాలని తీసుకెళ్ళాడు, 5వ తరగతి వరకు లెక్కలు చెప్పాడు, 10వ తరగతికి ఎలా చెప్పలేడు. గురువు వాడు ఏ స్థితిలో ఉన్నాడో అక్కడి వరకు భక్తుని తీసుకెళ్ళడు, అంతకు తీసుకెళ్ళగలడు, అంతకు మించి వాడు తీసుకువెళ్ళాడు ఏ గురువు అనే సరే. మనం ఊరికే ట్రైనింగ్ అవటానికి వచ్చాం. ఒక మంచి పని చేస్తున్నాం, మంచి పని చేయడం మంచిదే, అంత మాత్రం చేత ఆత్మజ్ఞానం రాదు. మంచి పని ఎందుకు చేయమన్నారంటే చిత్తశుద్ధి కలుగుతుంది, మనస్సుకు శుద్ధి అవుతుంది, బుద్ధికి శుద్ధి వస్తుంది, ఆ బుద్ధి శుద్ధి అవుతుంది. అంచేత చిత్తశుద్ధి లేకుండా చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే మనం జ్ఞానం సంపాదించాలి, చిత్తశుద్ధి అనే గేటు ద్వారానే హృదయంలో ప్రవేశించాలి. అంటే మంచి పనులు ఎందుకు చేయమన్నారంటే జీవితం మంచి పని చేయటమే గమ్యం కాదు, మంచి పనులు చేయటం వల్ల మన మనస్సు శుద్ధి అవుతుంది, శుద్ధైన మనస్సుకు లోచూపు కలుగుతుంది. చిత్తశుద్ధి కలగటం కోసం మంచి పనులు చేయమన్నారు. అందుకని మంచి పనులు చేయటం వల్లే మనకు మోక్షం వచ్చేది. మోక్షం ఎప్పుడు వస్తుంది? మనస్సుకు అంతర్దృష్టి రావాలి. ఆ మంచి పనులు చేయగా చేయగా మనస్సుకు అంతర్దృష్టి, మంచి పని చేస్తే మనకు అంతర్దృష్టి రావటం లేదనుకోండి, వాడికి ఆధ్యాత్మిక ప్రయాణం వస్తున్నా స్టార్టింగ్ లేకపోతే వాడు స్పిరిచువల్ లైఫ్ ప్రారంభం అవ్వదు, అసలు స్టార్ట్ అవ్వదు ఇంకా స్పిరిచువల్ లైఫ్. లోపలికి పైకి ఎంత దూరమైనా దూసుకెళ్ళగలం, లోపలికి ఒక అంగుళం దిగటం కష్టం. డీపెన్ అవటం చాలా కష్టం. మీరు అనుకున్న తేలిక కదా డీపెన్ అవటం. నా స్వభావం మీద నాకు పోరాటం, మీ స్వభావం మీద మీకు పోరాటం లేకుండా డీపెన్ అవ్వలేరు. పరవంచన కంటే ప్రమాదం ఆత్మవంచన. ఇప్పుడు మీకు 10 రూపాయలు ఉన్నాయనుకోండి ఇంటికాడ, నాకు 1000 రూపాయలు ఉన్నాయంటే మిమ్మల్ని మీరు వంచన చేసుకుంటున్నారు. మీకు ఇంటికాడ 10 రూపాయలు ఉన్నాయనుకోండి, కానీ అనుకోవటం మీరు బజార్లో 1000 రూపాయలు ఉన్న వ్యక్తిగా మీరు కనిపిస్తున్నారనుకోండి, అది ఆత్మవంచన. పరవంచన కంటే ప్రమాదం ఆత్మవంచన. అంటే మౌనం వల్ల ఒక క్షణంలో తెలుస్తుంది, జ్ఞాని సమక్షంలో నీకు కనీసం అది స్ఫురించాలి. జ్ఞాని ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిని మనం పొందుదామనేటువంటి స్ఫురణ మీకు కలుగుతుంది. అయితే జ్ఞాని నోటి తెరి చెప్పడు, అది మీకు లోపల నుంచి స్ఫురణ మీకు కలుగుతుంది. మనం దీనికి సమర్థవంతమైన భాష అంటే మౌన భాష, అది గోల్డెన్ లాంగ్వేజ్. ఆ సమర్థవంతమైన భాష నోటి భాష కంటే మౌనం కూడా మాట్లాడుతుంది, మౌనం మాట్లాడుతుంది, అది సమర్థవంతమైన భాష, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మాట కంటే మౌనం భక్తుల మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. మాట కంటే మౌనం యొక్క ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది అయ్యా. అదే జ్ఞాని యొక్క ప్రభావం భక్తుల హృదయంలో సైలెంట్గా వర్క్ చేస్తుంది. ఎప్పుడు కూడా సత్యం అనేది అద్వితీయం కానీ ద్వితీయం కాదు. సత్యం అనేది ఒకటే కానీ రెండు కాదు. ఒకటి జ్ఞానం, రెండు సంసారం.
మనకి స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు. ఒకవేళ నీకు బాహ్య పరిస్థితుల వల్ల ఏదో కొంచెం శాంతిగా అన్నట్టు అనిపించినప్పటికీ అది దుఃఖ మిశ్రితం. ఒకవేళ బయట పరిస్థితుల వల్ల నాకు ఏదో సుఖంగా ఉందని అనిపిస్తున్నప్పటికీ అది దుఃఖ మిశ్రితం. దుఃఖ మిశ్రితమైన శాంతి, దుఃఖ మిశ్రితమైన సుఖం, అది సుఖమేనా, అది శాంతి ఏనా అని అడుగుతున్నారు ఇక్కడ. అంచ సమర్థమైనది మౌనం ఉత్కృష్టమైనది, ఉదాత్తమైనది, ఉజ్వలమైనది. ఏది మౌనం? సమర్థవంతమైన భాష. అది జ్ఞాని తాంతం, జ్ఞానికి తాంతం అక్కర్లేదు. ఈ మధ్య టీవీలు చూడలేకపోతున్నాం. ఆ ముఖ్యమంత్రి గారు వెళ్ళటం, ఆ పిల్లలను తగ్గి, నువ్వు బడికి వెళ్తున్నావా, ఎందుకు వెళ్ళటం లేదు, బడికి వెళ్ళటం లేదు, తెల్ల కార్డు ఇచ్చారే లేదా, ఎందుకు ఇవ్వలేదు, ఇంక రోజు అది పనే, ఇంక తెల్ల కార్డు పనే. దేశానికి ఒక ఉత్పత్తి లేదు, పవర్ ప్రాజెక్ట్స్ లేవు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేవు. అంటే ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వంలోనా ఎవరికో రూపాయి అంటే రూపాయిని పంచిపెట్టాను కదా, రూపాయిని ఎలా సృష్టించాలో ప్రభుత్వానికి తెలియాలి. ప్రభుత్వం చేసే పని గురికే పంచిపెట్టడమే కాదు, సమాజం సంపదను పెంచాలి. ఆ సంపదను ఎవరైతే పెంచుతున్నారో అదే నిజమైన ప్రభుత్వం. మీరందరూ సారా తాగండి, దానివల్ల మాకు డబ్బులు వస్తాయని చెప్తే అది ప్రభుత్వమా? అది గవర్నమెంట్ చేసే పనేనా? మాకు మీరందరూ సారా తాగి పాడైపోయినా పర్లేదు, మాకు డబ్బు కావాలని ప్రభుత్వం అంటా అంటే అది ప్రభుత్వం చేసే పనేనా? అంటే ప్రభుత్వం మన క్షేమం కోరతాండే. అంటే తెల్ల కార్డుల పైన ఒక రక్షణ లేదు, ఒక వాటర్ లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, పవర్ ప్రాజెక్ట్ లేదు, పౌరుడికి ప్రొటెక్షన్ లేదు. ఇంక తెల్ల కార్డులు, తెల్ల కార్డు, తెల్ల కార్డు, తెల్ల కార్డు. ఇవి తెల్ల కార్డులు అదే పనే. ఇంకా మీరు ఎలా రండి, మీకు తెల్ల కార్డు ఇచ్చారా లేదు? మీరు ఎలా రండి, అబ్బాయి నువ్వు బళ్ళోకి వెళ్తున్నావా లేదా, వెళుతున్నానంట, బాగా చెబుతున్నారు లేదా పాఠాలు, బాగా చెబు, వెరీ గుడ్, ఇటు కూర్చో. ఇదే దీన్ని ఏమంటారని చీప్ పాపులారిటీ. కీర్తి కూడా చాలా ప్రమాదం, కీర్తికాంక్ష చాలా ప్రమాదమైంది. కీర్తికాంక్ష ఉన్నవాడు అసలు లోపల మనసు లోపల తిరగదు. ఏ పార్టీ అయినా సరే, ఏ లీడర్కైనా సరే, కీర్తికాంక్ష చాలా ప్రమాదమైంది. నిజాలంటే ఇటువంటి మాటలు కూడా జ్ఞానులు మామూలుగా, ఇప్పుడు రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఇటువంటి మాటలు మాట్లాడతాం అనుకోండి, అది మాట్లాడరు, మౌనంగా ఉంటారు. నిజాలంటే రమణ మహర్షి గారు ఎవరిని క్రిటిసైజ్ చేసేవారు కదా, కారణం ఏంటి? దానికి ఒక కారణం ఉంది, వాళ్ళ పవిత్రతకు భంగం. అంటే వాళ్ళకి నోరు లేదని కాదు, జ్ఞానికి నోరు లేదని కాదు, వాళ్ళు జనరల్గా క్రిటిసైజ్ చేయరు. క్రిటిసైజ్ చేయడం లేదు, చేయకపోతే వాళ్ళ హోలీనెస్కి, వాళ్ళ డిగ్నిటీకి భంగం. వాళ్ళు సంపదను సృష్టించాలి కదా, ఎవడో ఎవడో తలకాయ పెట్టి నేను పంచి పెడతానంటే, నువ్వు సంపద అయితే సంపద సృష్టించాలి కదా, సంపద లేకుండా దేశం అభివృద్ధిలోకి ఎలా వస్తుంది? ఉత్పత్తి పెరగాలి కదా దేశానికి. ఏం చెప్పి నీకు తెల్ల కార్డు అందింది లేదా, నీకు తెల్ల కార్డు అందింది లేదు, ఇవ్వలేదండి నాకు తెల్ల కార్డు అందలేదండి, ఎవరు ఇవ్వలేదు. అరే ఇన్స్పెక్టర్ గారు రావా, నువ్వు సస్పెండ్ వెళ్ళిపోయినావు, నువ్వు సస్పెండ్ చేసాను, నువ్వు వెళ్ళిపో.
అది సమర్థమైన భాష. అది మౌనే మౌనం సమర్థవంతంగా మాట్లాడుతుంది, సమర్థవంతమైన భాష. జ్ఞాని యొక్క మౌనం, జ్ఞాని యొక్క ప్రభావం భక్తి హృదయంలోకి మౌనంగా ప్రవేశిస్తుంది. జ్ఞాని యొక్క ప్రభావం అంటే జ్ఞాని, జ్ఞాని ఏదైనా అతను ఏది చేసినా సమాజానికి సైలెంట్గానే చేస్తాడు. అంటే భగవంతుడు ఎలా పని చేస్తున్నాడో అలా పనిచేయటం మనం నేర్చుకుంటే భగవంతుడు తన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. ఇది టెక్నిక్. భగవంతుడు ఉన్నాడు, ఉండటం ఉన్నాడు, కానీ పని మనలాగే చేయడు, గుర్తింపుల కోసం చేయడు, గుర్తింపుల కోసం చేయడు, పని పని కోసం చేస్తూ ఉంటాడు. పైగా అది కూడా సైలెంట్గా చేస్తూ ఉంటాడు, ఇతరులు గుర్తించాలనుకోడు. భగవంతుడికి అంటే అహంకారానికి ఇతరులు ఉన్నారు, అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, ఆత్మకి ఇతరులు లేరు, బ్రహ్మమ్మకి ఇతరులు లేరు. అంటే ద్వితీయం లేదు అక్కడ. గుర్తింపు అంటే ఇతరులు ఉన్నారని అనుకున్నప్పుడు వాడు గుర్తింపు కోసం నేను పనిచేయాలి నాకు అనిపిస్తుంది. ఇతరులు అంటే లేరు. జ్ఞానికి అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, కానీ జ్ఞానికి ఇతరులు లేరు. ఇతరులు లేనప్పుడు వాడు గుర్తింపుతోటి పని లేదు. అది దేవుడు ఎలా పని చేస్తున్నాడో అలా పని చేయటం మనం నేర్చుకుంటే భగవంతుడు తన స్వరూపాన్ని మనకిస్తాడు. అదే మోక్షం. అంటే మహాత్ముడితో సాంగత్యం నిజతత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సంకీర్తన అనేది భజనలో భాగం. సంకీర్తన మిమ్మల్ని అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని మిమ్మల్ని సంకీర్తన చేయమన్నాం. మీరు చేసే సంకీర్తన మీకేమైనా పట్టం లేదు. ఇక మీకంటే నాకంటే ఇందాక అత్తల మెరుగు. సంకీర్తన అనేది భక్తిలో ఒక భాగం. భక్తిని అభివృద్ధి చేసుకోవడానికి మన పూర్వీకులు సంకీర్తనం కూడా పెట్టారు దైవనామాల్లో. మీ సంకీర్తనం ఎలా ఉందంటే అది మీరు చేసేది ఇతరులకు వినపడక్కర్లేదు, మీకేనపడటం లేదు. లాంఛనం కోసం మీరేం చేస్తారు? అసలు భక్తుడిని చేయాలి, కానీ లాంఛనం కోసం మీరేం చేస్తారు? ఒక మాట హృదయపూర్వకంగా ఉండదు. మామూలు మాట హృదయపూర్వకంగా ఉండదు. ఇంకా భగవంతుడి మాట హృదయపూర్వకంగా ఉంటుంది. మామూలు మాట మనం ఏదైనా హృదయపూర్వకంగా మాట్లాడుతుంటే భగవంతుడి నామం కూడా హృదయపూర్వకంగా వస్తుంది. మీ సంకీర్తన మీకేమనిపించడం లేదు, మీ పక్క వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఇంకా అయితే ఇప్పుడు పునర్జన్మ అంటే ఈ దేహం చనిపోయి దేహం చనిపోతుంది, ఇంకో దేహం వస్తుంది, పరిణామాలు. అది అసత్యం. ఇప్పుడు ఈ దేహం ఎంత అసత్యమో రాబోయే దేహం కూడా అంతే అసత్యం. కానీ నిజమైన పునర్జన్మ ఏది, వాస్తవమైన పునర్జన్మ ఏది, ఏది పునర్జన్మ అంటే అహంభావన వేరుతో సహా నశించినప్పుడే కర్తృత్వం, డోయర్షిప్ వేరుతో సహా నశించినప్పుడే అది నీకు నిజమైన పునర్జన్మ. అప్పుడే నీకు మోక్షం కలుగుతుంది. అంతవరకు అంటే దేవుడితోటి మన ఈశ్వరుడితోటి వేరు పడిపోయాం. ఈశ్వరుడితోటి వేరు కాపురం పడ్డాం, ఈశ్వరుడితోటి వేరు పడిపోయాం, మన హృదయంలో ఉన్నటువంటి సద్వస్తుతోటి వేరు పడిపోయాం. ఆ వేరు పడిపోవటం వల్లే నేను అంతర్వాణిని, నీ అంతర్వాణిని అనుకోవటం అలవాటు అయిపోయింది. ఆ వేరు పడ్డం దేవుడితో నేను వేరు పడలేదు అనుకోండి, నేను అంతర్వాణి, నేను అంతర్వాణిని అంతర్వాణి అనుకోడు, అంత దేవుడు అనుకుంటాడు. మనం దేవుడితో ఎప్పుడైతే ఇప్పుడు నేను ఇంతర్వాణిని, నేను అంతర్వాణిని, నేను నల్లగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను పెద్దగా ఉన్నాను, గ్రేట్ మ్యాన్ను, లిటిల్ మ్యాన్ను, స్మాల్ మ్యాన్ను, ఏదో అనుకుంటున్నాం. ఈ ఏదో అనుకోవటం ఎప్పుడు మొదలుపెట్టామంటే మనం ఈ జన్మలో కాదు, పూర్వజన్మలోనే మొదలుపెట్టాం. ఎప్పుడైతే ఈశ్వరుడితో ఏర్పడిపోయామో, బ్రహ్మ వస్తువుతో ఏర్పడిపోయామో, బ్రహ్మముతో ఎప్పుడైతే సెపరేట్ అయిపోయామో, ఇలా అనుకోవటం మొదలుపెట్టాం, పాడవటం మొదలుపెట్టాం. పాడు ఇప్పుడు ఎలా కొత్తగా పాడవటం కాదు, ఎప్పటి నుంచో పాడవుతూ వస్తున్నాం, ఇంకా పాడవబోతున్నాం. అనుకోవటం ఎప్పుడు ప్రారంభమైతే అంటే మనం అసలు ఉన్నది ఒకటే వస్తాం, ఆ వస్తువుతో మనం సెపరేట్ అయినప్పుడే ఇంకా అనుకోవటం ప్రారంభమవుతుంది. ఇప్పుడు గాఢ నిద్రలో చూడండి, ఏం అనుకోం? గాఢ నిద్రలో ఏం అనుకోం? బాబు గాఢ నిద్రలోంచి మెరుగులోకి వచ్చేటప్పటికి ఆ నేను అనే తలంపు వచ్చి దేహంతో తాదాప్యం పొందుతుంది. దేహంతో తాదాప్యం పొందిన వెంటనే దేహం నేను అనుకుంటుంది. ఆ దేహము నేను అనుకోవటంలోనే అనుకోటాలు ప్రారంభిస్తాం, అనుకోటాలు ప్రారంభిస్తాం. అక్కడి నుంచి వ్యక్తి భావన పెరుగుతుంది. ఆ వ్యక్తి భావన ఎప్పుడైతే పెరుగుతుందో వాడికి ఇంకా వాడికి భాష్యం వాడికి ఏదైనా ఊరేగింపులు ఉన్నప్పటికీ వాడు స్వరూపానికి దూరం అవుతూ ఉంటాడు, వాడి సహజ స్థితికి దూరం అవుతూ ఉంటాడు. ఎంచేదంటే మనం సహజ స్థితిలో ఉన్నాము, మనకి ఏకాంతవాసం అవసరం. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం. ఈ ఏకాంతవాసం ఎందుకు ఎంతగా అవసరం అంటే, మనం ఎప్పుడైనా ఇంటికాడి ఒంటరిగా కూర్చున్నప్పుడు మనం సహజంగా ఉన్నామా అసహజంగా ఉన్నాం? మనం మాట్లాడేలా ఓం ఓం ఓం. ఎలక్షన్ బాగా ముందుకు తీసుకురావటమే ఇదొక కారణం. మార్చి నెల తర్వాత ఈ పవర్ కూడా ఉండదు. మార్చి నెల తర్వాత మనకి పవర్ సప్లై తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఎలక్షన్ బాగా ముందు తీసుకురావటమే ఇదొక కారణం. అంటే ఇప్పుడు పవర్ ఆగిపోయింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇదంతా ఒక తెలుగులో ఓ భాగం, ఇదంతా కూడా తెలుగులో ఓ భాగం. మన తెలుగు ఎక్కడికి తీసుకెళ్తుందో మనకు తెలుస్తూనే ఉంటుంది. ఇది ఇక్కడ ఇప్పుడు ఇది నేను ఏదో పార్టీల గురించి చెప్తున్నా ఎలా అనుకోకండి. అసలు మామూలుగా హ్యూమన్ మైండ్ ఎలా పనిచేస్తుందో, దాని వర్కింగ్స్ ఎలా ఉంటాయో చెప్తున్నాను, దాని గురించి చెప్తున్నాను. నువ్వు నీ లోపల ఉన్న ఒక్క మనిషి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక్క మనిషి వాడు స్వార్థాన్ని 100% విడిచిపెట్టేస్తే, నిజంగా విడిచిపెడితే వాడు దేశానికి ఎంతో చేయగలడు. ఒక్క మనిషి చాలు, 10 మంది కాదు, ఒక్క మనిషి. నువ్వు స్వార్థాన్ని లోపల పెట్టుకుని ఏదో ప్లాన్లు చేస్తంటే, నీకంటే దేవుడు దేవుడు ఆడు నీకంటే పెద్ద ప్లాన్లు వేస్తూ ఉంటాడు. భగవంతుడు మనకంటే తెలివైన వాడు, కానీ మనం ఏమనుకుంటున్నాం అంటే మనకంటే ఆయన తెలివితేటలు తక్కువ ఉన్నాయి అనుకుంటున్నాం. ఈ అహంభావన వల్ల మనకు అలా అనిపిస్తుంది, ఆయన మనకంటే కొంచెం తెలివితేటలు ఆయనకు తక్కువ. ఆయన వేస్తున్నాడు ప్లాన్లు, ఆయనే మొదలుపెట్టేశాడు వీటు. నువ్వు ప్లాన్ వేసావు, �ా ప్లాన్ ఎక్కడికి తీసుకెళ్ళాలో ఆయన ప్లాన్ వేయటం మొదలుపెట్టాడు. భగవంతుడు అని వాడు ఒకడు ఉన్నాడు, ఆయనకి ప్లానింగ్ చేస్తున్నావు. ఆయన ప్లాన్ ప్రకారం ఈ సృష్టి నడుస్తుంది, కానీ నీ ప్లాన్ ప్రకారం నడవదు. ఎన్నడ అయింది ఒక 60 ఏళ్ళకి మీరు వచ్చావు ఈ భూమి మీదకి, ఇంకో 20 ఏళ్ళు చచ్చిపోతావు. నువ్వు పుట్టకముందు ఈ సమాజం ఉంది, ఈ లోకం ఉంది, నువ్వు చనిపోయిన తర్వాత ఈ లోకం ఉంది. ఈ లోకాన్ని ఎలా నడిపించాలో నీకంటే బాగా తెలుసాయని విశ్వడని ఒకడు ఉన్నాడు. మన అంగీకరించినా ఉన్నాడు, అంగీకరించకపోయినా ఉన్నాడు. వాడు ఉన్నాడనేటువంటి నమ్మకం, వాడు ఉన్నాడనే విశ్వాసం మనకుంటే వాళ్ళు ఐక్యం అవ్వాలని బుద్ధి మనకు కలుగుతుంది. అసలు వాడు ఉన్నాడనే విశ్వాసం ఇక్కడ కుదరకుండా ఏదో పని చేయటం వల్ల నోటితోటి అనుకుని లోపల హృదయంలో వాడు ఉన్నాడనేటువంటి నమ్మకం లేకుండా నువ్వేదో పని చేసిన వాళ్ళు నువ్వు ఐక్యం కాలేవు. అయితే ఈశ్వరుడించి ఎప్పుడైతే నువ్వు వేరుపడ్డావో అప్పటి నుంచి కర్తృత్వ బుద్ధి వచ్చేసింది, అహంభావన వచ్చేసింది. ఆ వేరు బుద్ధి నశించే వరకు నీకు లోపల వేరు బుద్ధి నశిస్తేనే కానీ, ఆ భేద బుద్ధి నశిస్తేనే కానీ నువ్వు బ్రహ్మములో ఈశ్వరులో ఐక్యం కాలేవు. ఏ చైతన్య జ్ఞాని దేన్నైతే చైతన్యం అన్నాడో దాన్నే భక్తుడు భగవంతుడు అంటాడు. భగవంతుడనే చే భక్తుడు భగవంతుడు అంటాడు. ఓం ఓం. ఈశ్వరుడు జ్ఞాని చైతన్యం అంటాడు. అక్కడ చైతన్యం అన్న ఒకటే, భగవంతుడు అన్న ఒకటే. అంచేత ఇందాక మనం చెప్తున్నాం సబ్జెక్టులో డీవియేషన్ వచ్చింది. నువ్వు బ్రహ్మంలో నుంచి ఆలోచన ఏం అనుకోవటం లేదు, గారణిద్దరిలో నువ్వు ఏం అనుకోవటం లేదు, అనుకున్నవాడు కూడా అక్కడ లేడు. తర్వాత నువ్వు అనుకోవటం ఎప్పుడు మొదలు పెట్టావంటే గారణిద్దరిలో నుంచి మెలకువలు అనుకుంటున్నావు. మెలకువలు ఎందుకు అనుకుంటున్నావంటే నీ యొక్క అస్తిత్వాన్ని నీ ఉనికిని దేహానికి పరిమితం చేసుకున్నావు. అంటే దేహం నేననే తలంపు ఏం చేస్తానంటే నీ ఉనికిని దేహానికే పరిమితం చేస్తాంది. నీ అస్తిత్వాన్ని దేహానికి ఎప్పుడైతే పరిమితమైందో, వ్యక్తి భావన నీకు ఎప్పుడైతే వచ్చిందో, దేహానికి పరిమితమైనటువంటి తలంపు నువ్వు ఎప్పుడైతే దానికి పరిమితమైపోయి ఉన్నావో అక్కడి నుంచి అనుకోటాలు ప్రారంభమవుతాయి. మళ్ళీ అనుకోటాలు ఎప్పుడు ముగిస్తావంటే, నువ్వు అనుకునేది ఎవడో వాడికి మరణం వస్తే అనుకోటాలు మానేస్తాడు. వాడికి మరణం వస్తేనే కానీ నువ్వు బ్రహ్మములో ఐక్యం కాలేవు. అయితే మనకి ఆ సెపరేట్ బుద్ధి, ఆ వేరు బుద్ధి, భేద బుద్ధి వేరుతో సహా మూలంతో సహా నశిస్తేనే కానీ బ్రహ్మములో ఐక్యం కాలేము. బ్రహ్మములో ఐక్యం అయితేనే కానీ ఆనందం తెలియదు. ఆనందం తెలిస్తేనే కానీ లోపల ఆనందం తెలిసే వరకు మనస్సు బజార్లో వెతుక్కుని ఉంటుంది ఆనందం కోసం. బజార్లో ఎంతకాలం అయితే బజార్లో ఎంతకాలం అయితే మనస్సు ఆనందం కోసం తిరుగుతుందో అంతకాలం పునర్జన్మలు వస్తాయి. అంటే నీకు లోపలన్న ఆనందం తెలిస్తే, లోపల నీకు ఆనందం తెలిస్తే మనస్సు బాహ్యముఖానికి వెళ్ళటం, బహిర్ముఖానికి వెళ్ళటం, మనస్సులో ఉన్న చాపల్యం తగ్గిపోతూ ఉంటుంది. నీకు లోపల ఆనందం తెలియనప్పుడే మనస్సుకు చాపల్యం పెరుగుతుంది. లోపల నీకు ఆనందం తెలిసినప్పుడు, నీ లోపల శాంతి సాగరం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు మనస్సుకి చాపల్యం తగ్గుతూ ఉంటుంది, దాని నిగ్రహం పెరుగుతూ ఉంటుంది. ఈ లోపల శరీరం మరణంతో జ్ఞానానికి ఆనందానికి శరీరం మరణానికి ఎట్టి సంబంధము లేదు. చింతాక సంబంధం చింతాకంత సంబంధం కూడా లేదు. అంటే లోపల నువ్వు ఆనందమయుడు అయితే, లోపల నీకు శాంతిమయుడు కనుక నువ్వైతే, ఒక్కసారి కళ్ళు తెరిచి లోకాన్ని చూస్తే ఈ కనిపించే దుఃఖం కాదు, ఆనందమే. అటు చూసిన ఆనందమే ఆనందంగా గోచరిస్తుంది ప్రపంచం కూడా. ఇంకా ఉన్న వస్తువు ఒకటే, దాని స్వరూపం ఆనందం. దాన్ని పొంది నువ్వు కనుక సృష్టిని చూస్తుంటే సృష్టి నీకు ఆనందంగా గోచరిస్తుంది. ఈ శరీరానికి సంబంధించిన మరణం కూడా ఆనందంగానే గోచరిస్తుంది. అది వైభవం, అది జ్ఞానంలో ఉన్న వైభవం. భక్తి జ్ఞానం వేరు కాదు, రెండు కలుపుకుని మనం ప్రయాణం చేయాలి. భక్తి జ్ఞానం కొంతమంది వేరు అనుకున్నారు, ఒకవేళ వేరని మీరు అనుకుంటున్నారు, రెండు కలుపుకుని సమన్వయం చేసుకుని ప్రయాణం చేయాలి. భక్తి అవసరమే, జ్ఞానం అవసరమే. ఆ రెండింటిని సమన్వయం చేసుకోవాలి, ఆ రెండు కలుపుకోవాలి, కలుపుకుని ప్రయాణం చేయాలి. కానీ ఒక విషయం మీరు దృష్టిలో పెట్టుకోండి, వరల్డ్ హిస్టరీలో, వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో వాళ్ళు ఏ మతంలో ఉన్నా, వాళ్ళు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పటికీ ఎంతవరకు స్వార్థపరుడికి ఎవరికి బ్రహ్మజ్ఞానం కలగలేదు. వరల్డ్ హిస్టరీలో, స్పిరిచువల్ హిస్టరీలో వాడు ఏ మతస్థుడైనప్పటికీ స్వార్థపరుడికి ఎవరికి ఇంతవరకు బ్రహ్మజ్ఞానం కాలేదు. స్వార్థం ఎప్పుడు వస్తుంది? ఈశ్వరుతో బ్రహ్మముతో వేరు అని వేరు పడిపోయినప్పుడు నీకు స్వార్థం వస్తుంది. అయితే స్వార్థం రాదు, వేరు బుద్ధి నీకు అప్పుడే ప్రవేశిస్తుంది. ఏ స్వార్థపరుడికి ఎంతవరకు వాడు ఏ మతస్థుడైనా ఏ మార్గంలో వారు ప్రయాణం చేస్తున్నప్పటికీ మనకు వాడికి ఎంతవరకు బ్రహ్మజ్ఞానం కలగలేదు, బ్రహ్మానుభవం కలగలేదు ఎంతవరకు స్పిరిచువల్ హిస్టరీ లేదు ఎంతవరకు. అంటే నీకు మహాత్ములతో సాంగత్యం నిజతత్వాన్ని తెలుసుకోవడానికి మంచి పద్ధతి ఇది. భగవాన్ ఏమంటున్నారంటే, నువ్వు మూల తలంపును పట్టుకెళ్ళి మూలంలో మనస్సు ఎక్కడైతే పుడుతుందో అక్కడ నశిస్తుంది. అక్కడ తీసుకెళ్ళకపోతే మటుకు అది నశించదు. నువ్వు దాన్ని అక్కడ తీసుకెళ్ళేవనుకో, ఏ కారణం చేసినా అది నశించే సమస్య లేదు. నీ అందరి నీ తెలివితేటల వల్ల, నీ వివేకం వల్ల, నీ పుణ్యబలం వల్ల, నీ స్వప్రయత్నం వల్ల నువ్వు చేసుకుంటూ చేసుకో, దానికేం ఇబ్బంది లేదు. కానీ అలా చేసుకోలేకపోతే మహర్షులతోటి మహాత్ములతోటి సాంగత్యం అవసరం, హోలీ కంపెనీ అవసరం. మహర్షులతోటి మహాత్ములతోటి హోలీ కంపెనీ అవసరం అయ్యా నీకు. ఏం చేసి వాళ్ళతో సాంగత్యం నీకెందుకంటే నీ వృద్ధిలో నిజం నీకు తెలియటానికి వాళ్ళతో సాంగత్యం అవసరం. మహాత్ములతో సాంగత్యం ఎందుకంటే వారిని తెలుసుకోవడానికి కాదు, వారిని తెలుసుకోవడానికి కాదు, వాళ్ళతోటి సాంగత్యం నీ వృద్ధిలో నిజం తెలుసుకోవడానికి సహకరిస్తుంది. ఆ సాంగత్యం సహకరిస్తుంది, సహాయ సహకారములు మహర్షులతోటి మహాత్ములతోటి సాంగత్యం నీ హృదయంలో నిజం తెలుసుకోవడానికి వారి యొక్క సహకారం, వారి యొక్క స్నేహం, వారి యొక్క సహవాసం నీకు సహకరిస్తుంది. దేనికి సహకరిస్తుంది? నీ హృదయంలో నిజం తెలుసుకోవడానికి. నీ హృదయంలో నిజం తెలుసుకోవనుకో నీకు స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు. నీకు ఆ నిర్దయం, ఆ నిర్దయంలో నిజానికి రూపం లేదు, ఆ నామం లేదు, అది నేమ్లెస్, ఫారంలెస్. అది అక్కడికి వెళ్ళే వరకు ఏదో ఒక రూపం, ఏదో ఒక రామం, ఏదో ఒక జన్మ, ఏదోటి ఏదో పుణ్యమో, లేకపోతే ఏదో పాపమో, లేదా ఏదో వెంటాడుతూ ఉంటాయి ఈ జన్మలో కాదు, రాబోయే జన్మలో కూడా. తీసినప్పుడు ఏది లేదండి, ఏది పోతుందండి, ఎక్స్రేలు ఏం కనపడుతుంది, మరి ఎక్స్రేలు ఏం కనపడుతుంది, నొప్పి నొప్పి ఎందుకు వస్తుంది అంటే నొప్పి ఉంది, ఎక్స్రే కదా అందటం లేదు, నొప్పి ఉంది, ఎక్స్రేకి అందటం లేదు. మరి అక్కడ ఏమి డిజార్డర్ లేకపోతే, ఏమి లోపం లేకపోతే నీకు నొప్పి ఎందుకు వస్తుంది? నీ డాక్టర్ బ్రెయిన్కి అది అర్థం కాకపోవచ్చు. హ్యూమన్ బాడీ వెరీ కాంప్లెక్స్ బాడీ. నీ డాక్టర్ ఎక్స్రేకి అది అందకపోవచ్చు, నీ బ్రెయిన్కి అది అందకపోవచ్చు, వాళ్ళకి నొప్పి ఎందుకు వస్తుంది? ఏదో డిజార్డర్ ఉంది. అలాగే మనం బ్రహ్మంలో ఎందుకు ఐక్యం అవ్వలేకపోతున్నాం? ఎందుకు ఏదో మన బుద్ధిలో ఏదో దోషం ఉంది, మన బుద్ధిలో ఏదో తేడా ఉంది, మన బుద్ధిలో ఏదో లోపం ఉంది అంటే అంతకు ఐక్యం అవ్వలేకపోతున్నాం. బుద్ధిలో లోపం ఉంది కాబట్టి మన బ్రహ్మంలో ఐక్యం అవ్వలేకపోతున్నాం. నీ శరీరంలో ఏదో తేడా ఉంది కాబట్టి నీకు అక్కడ నొప్పి వస్తుంది. అంతేకాని నీకు నొప్పి లేదు అని ఎక్స్రే చెప్పినా డాక్టర్ గారు చెప్పినా నీ నొప్పి బాధ నీకు తెలుస్తుంది కానీ డాక్టర్ గారికి ఏం తెలుస్తుంది, నీ కురుపు బాధ నీకేం నీకు తెలియదు కానీ డాక్టర్ గారికి ఏం తెలుస్తుంది, డాక్టర్ గారు కురిపేసే వరకు ఆయనకి తెలియదు ఆ కురుపు బాధ. కురుపు బాధ ఎలా ఉంటుందో తెలియాలంటే డాక్టర్ గారికి కూడా కురిపేయాలి, కురిపేసే వరకు మన కురుపు బాధ ఆయనకి తెలియదు. అయితే నీకు శరీరంలో ఎక్కడ ఏదైనా లోపం ఉంటే నొప్పి ఎలా ప్రారంభమవుతుందో ఆరోగ్యం సహజంగా ఎలా ఉండలేవో నా బుద్ధిలో దోషం ఉన్నంత కాలం నేను న్యాచురల్గా ఉండలేను, నార్మల్గా ఉండలేను. నేరకం ఇప్పుడు మనం ఒంటరిగా కూర్చొని చేయవలసింది ఏంటంటే మన మాట సహజంగా ఉందా అసహజంగా ఉంది, మనం చేసే పని సహజంగా ఉందా అసహజంగా ఉందా, అది ఒంటరిగా ఉండగా మనం చూసుకోవాలి. మనం జీవించేటప్పుడు అస బ్రహ్మ యొక్క స్వరూపం అసహజమైన స్థితి కాదు సహజమైన స్థితి, ఇట్ ఈజ్ నార్మల్ స్టేట్, ఇట్ ఈజ్ న్యాచురల్ స్టేట్. నిజం అనేది నార్మల్గా ఉంటుంది కానీ అబ్నార్మల్గా ఉండదు. అంటే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మన మాట ఏమో అసహజంగా ఉంటుంది, మనం చేసే పనేమో అసహజంగా ఉంటుంది, ఆలోచన ఏమో అసహజంగా ఉంటుంది. ఓ రోజు దైనందిన జీవితం చూస్తే ఇలాగ ఉంటుంది, కానీ మనం అనుకునేది ఏంటి కోరుకునేది ఏంటి సహజమైన స్థితి పొందాలని. బ్రహ్మస్థితి సహజ స్థితి. అంటే మనం ఒంటరిగా ఏకాంతంగా కూర్చొని మనం ఆలోచించవలసింది ఏంటంటే అసలు ఏకాంతవాసం సహవాసం ఎందుకు పెట్టారంటే మనో నిగ్రహానికి పెట్టారు పెద్దలు. నువ్వు 10 మందిలో కూర్చున్నప్పుడు నీకు మనస్సు ఎంత నిగ్రహం ఉందో లేదు నీకు తెలియదు, నీకు తెలియదు. ఒంటరిగా కూర్చున్నప్పుడు తెలుస్తుంది మనస్సుకి నిగ్రహం ఉందో లేదు. నీ మనసుకి ఎంత నిగ్రహం ఉందో రోజు ఓ రోజున భోజనం మానేసి ఇంటికాడ కూర్చోప్పుడు నీకు తెలుస్తుంది మనస్సు నిగ్రహం ఉంది. అది ఇడ్లీల మీద చపాతీల మీద రోజు తిని అలవాటు ఉంటుంది కదా, అంతకుముందు తిండి మనల్ని మేత మేసి మేత ఉంటుంది కదా, ఆ మేత మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు నీకు ఉపవాసం ఎందుకు పెట్టాడంటే కేవలము స్టమక్ ఆయిలింగ్ అది వేరే విషయం. ఆ స్టమక్ ఆయిలింగ్ అనేది ఇంటెస్టైన్స్కి రెస్ట్ అవ్వటం అనేది సెకండరీ. మొట్టమొదటి అసలు నీకు మన మనసు ఉపవాసం రోజున కూడా నీ మనసు కుదిరిగా ఉంటుందో లేదా, నీ మనసు క్వైట్గా ఉంటుందో లేదా, క్వైట్గా ఉంటుందో లేదా చూసుకోవడానికి ఉపవాసం పెట్టారు. రోజు అన్నం తినేసి చెయ్యి ఆరకుండా పక్కింట్లో దిగి పడకండి మీరు. కొంతమంది కంచం కడుక్కోకుండా ఎవరెవరు ఇంటికి వెళ్ళిపోతారు, ఆ కంచం అక్కడ కవర్లు చెప్పి మళ్ళీ మధ్యాహ్నం వచ్చి కంచం కడుక్కుంటారు. ఇప్పుడు ఏగలో దోమలు వాడుతూ ఉంటారు. చిన్న కంచం కూడా మధ్యాహ్నం పొద్దున 11 తింటే 2 వచ్చి కడుక్కుంటారు. ఆ పని మనిషి రావచ్చు బహు సాయంత్రం వరకు అలాగ ఉంటుంది. అన్నం తింటూ చెయ్యి ఆడకుండా ఎవడొకరు ఇంటికి పడిపోవటం, ఏదో కబుర్లు ఏదో ఎందుకు పనికిరాని కబుర్లు చెప్పుకోవటం, అది వాడికి ఉపయోగపడదు, సమాజానికి ఉపయోగపడదు. యూస్లెస్ టాక్, బ్రెయిన్ టాక్. నీకు జ్ఞానం కావాలా? నీకు నీకు జ్ఞానం కావాలంటే నువ్వు అసహజంగా ఉన్నావు సహజంగా ఉన్నావు, బ్రహ్మం సహజంగా ఉంది, నువ్వేమో అసహజంగా ఉన్నావు, నీకు జ్ఞానం ఎలా వస్తుంది? నువ్వు తూర్పుకి వెళ్ళాలనుకుంటున్నావు, రైతే బాగానే వెళ్ళు, పడమరకు ప్రయాణం చేస్తాను, తూర్పు ఎలా వస్తుంది? నీ జీవిత విధానం ఏమిటి అసలు? ఇది నువ్వు ఏకాంత వాస్తవంలో ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకో తర్వాత నువ్వు ఆలోచన కూడా అమృతంతో సమానం, సబ్జెక్టు ఆలోచన. నీకు జ్ఞానం కలగనప్పుడు మనం 100 కాదు 200 బతుకుతావు. నువ్వు ఏంటి నీకు వచ్చింది 200 బతకటం? ఏమొచ్చింది నీకు? నీకు లోపల జ్ఞానం లేదు, లోపల శాంతి లేదు, లోపల సుఖం లేదు, లోపల ఆనందం లేదు. ఎందుకు 200 బతికితే ఎందుకు, 300 బతికితే ఎందుకు? ఓ రకంగా భక్తుల్ని మబ్బులో పెట్టడం అది. నిజమైన డాక్టర్ ఏం చేస్తాడంటే, అబ్బాయి నీకు ఇది అనారోగ్యం ఉంది, ఇది పూర్తిగా తగ్గదు, కానీ మందులు వాడితే మెయింటైన్ అవుతావు, నీ శరీరం మెయింటైన్ అవుతూ ఉంటుంది అని ఎడ్యుకేట్ చేస్తాడు నిజమైన డాక్టర్. అందుకే నువ్వు 200 బదుతావు 100 బదుతావు ఆ మాటలకు అర్థమేంటి అసలు? ముందు పేషెంట్ని ఎడ్యుకేట్ చేయాలి. పోనీ బతుకుతాడు, బతికిడు సాధించిదండి 200 బతికి. ఎవరు బతుకున్నారు? దేహం బతుకుతుంది. అంటే నువ్వు ఏమనుకుంటున్నావంటే దేహం, 2 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి. దేహం ఉంటే మనం ఉంటాం అనుకుంటున్నాం, దేహం పోతే మనం ఉండం అనుకుంటున్నాం. అది రాంగ్ థింకింగ్లోంచి వచ్చింది. దేహం ఉన్నప్పుడు మనం ఉన్నాం అనుకుంటున్నాం, దేహం లేనప్పుడు మనం ఉండం అనుకుంటున్నాం. అంచేతే మనకు మరణం అంటే భయం కలుగుతుంది. ఇంకోటి దేహం లేకపోతే మనం సుఖపడమనే బుద్ధి అందరికీ ఉంది. మనం సుఖపడాలంటే దేహం ఉండాలి, నోరు ఉండాలి, అన్నం ఉండాలి, తింటా ఉండాలి. అసలు చాలామందికి ఏంటంటే మనం సుఖపడాలంటే దేహం ఉండాలి, అంటే దేహం ఉంటే సుఖపడవచ్చు. దేహం ఉండాలి కాబట్టి దేహం చచ్చిపోతే దేహం ఉండదు, మన సుఖం కూడా చెడిపోతుందేమని లోపల భయాలయ్యి, అసలు లోపల ఉన్నది భయాలయ్యి దేహం. అవి నీకు గాఢ నిద్రలో నీకు దేహం లేదు, గాఢ నిద్రలో శాంతిగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం. ఆ శాంతికి కానీ ఆ సుఖానికి కానీ నీ దేహం ఏమీ సహాయం చేయటం లేదు. అప్పుడు దేహం మాట ఏంటి? నీ దేహం నీ సుఖం అంతా నీ దేహం వల్లే నీ సుఖపడతా అంటే, నీ దేహం వల్లే నీకు శాంతి వస్తాంటే, గాఢ నిద్రలో దేహానికి సంబంధించిన స్పర్శ రాకుండా నువ్వు ఉంటున్నావు కదా. దేహంతో నీకు సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు, దేవుడితో సంబంధం లేదు, ఇష్టాయిష్టాలతో సంబంధం లేదు, రాగద్వేషాలతో సంబంధం లేదు, కానీ ఏం ప్రకృతితో సంబంధం లేదు. ఏమీ సంబంధం లేకుండా నీకు మామూలుగా ఏ రకమైన స్టఫ్తోటి సంబంధం లేకుండా, నీ మనస్సుతో సంబంధం లేకుండా, నీ ఇష్టాలతో సంబంధం లేకుండా, నీ అయిష్టాలతో సంబంధం లేకుండా, కనీసం ఫిజికల్ బాడీతోటి దేహం నాకు ఉంటుంది, దేహగతమైన నేను లేకుండా, దేహబుద్ధి లేకుండా, దేహ స్పర్శ లేకుండా నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. అప్పుడు నువ్వు సుఖపడుతున్నావా దుఃఖపడుతున్నావా? సుఖపడుతున్నావు. ఆ సుఖానికి దేహం నీకేమైనా సహకారం చేస్తుందా? సహకారం చేయటం లేదు. మరి దేహం చచ్చిపోతే నీకు సుఖం పోతుంది, భయం ఇంటికి పడుతున్నాం. ఇది లాజిక్. ఇప్పుడు మన సుఖం అనుకోండి, మీరు మాకు జనం పోయేసుకునే అవసరం మాకు లేదు, సబ్జెక్టు మాకు ప్రధానం. మీకు 100 మంది ఉన్న అలాగే చెప్తాం, ఒక్కడున్న అలాగే చెప్తాం. మాకు సబ్జెక్టు ప్రధానం కానీ మాకు జనాల ప్రధానం కాదు. నీ దేహం గాఢ నిద్రలో నీకు దేహం ఉంది, ఈ దేహం ఉంది, దేహం నువ్వు సుఖపడుతున్నావు. మనకు నిద్ర పట్టకపోతే స్లీపింగ్ పిల్స్ మిగులుతాం, మింగుతాం నిద్ర కోసం. నిద్రలో నీకు దేహం సమస్య లేదు, కులం సమస్య లేదు, దేవుడి సమస్య అసలు లేదు, వరల సమస్య అసలు లేదు, నీ లాభ నష్టాలతో అసలు సంబంధం లేదు. కానీ సుఖంగా ఉన్నావు లేదు, సుఖంగా లేదు. ఆ సుఖానికి నీ దేహము కానీ, ఇంద్రియములు కానీ, నీ లాభ నష్టములు కానీ, ఈ ద్వంద్వాలు కానీ ఏవి నీకు సహకరిస్తున్నాయి? ఏవి సహకరించడం లేదు. కానీ నువ్వు సుఖంగా ఉన్నావాళ్ళు, ఇది ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. నువ్వు సుఖంగా ఉన్నావా దుఃఖంగా ఉన్నావు? సుఖంగానే ఉన్నావు. ఆ సుఖానికి నీ దేహం ఏమైనా నీ దేహం ఏమైనా సహకరిస్తుంది, నీ ఇంద్రియాలు ఏమైనా సహకరి, గాఢ నిద్రలో ఉన్న సుఖానికి నీ ఇంద్రియాలు ఏమైనా సుఖాన్ని సప్లై చేస్తున్నాయా? మన అందరి ఉద్దేశం ఏంటంటే, భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాయంటే, అందరికీ ఏంటంటే భోగం ఉండాలి, భోగం ఉంటే సుఖపడవచ్చని అందరూ అనుకుంటున్నారు. అందరూ ఉద్దేశించి భోగం ఉండాలి, భోగం లేకపోతే మనకు సుఖం ఉండదు అంటున్నారు. కృష్ణుడు ఏం చెప్పాయంటే, భోగం వల్ల రోగం వస్తుంది, భోగం వల్ల రోగం వస్తుంది. ఒకవేళ నువ్వు భోగం వల్ల సుఖం వస్తుందని అనుకోవచ్చు, ఆ సుఖం దుఃఖమిశ్రితము. దుఃఖమిశ్రితమైన సుఖం కూడా సుఖమేనా? అంటే ఏంటి ఈ లోకం అంతా ఇలా ఉంది, ఈ లోకం అంతా ఇలా ఉంది అనుకోకండి. మీ హృదయంలో ఆనందం మీరు పట్టుకుంటే, ఆనంద సాగరంలో ఒక్కసారి మునిగి మీరు బయటికి తిరిగితే లోకం అంతా ఆనందం. లోకం అంటే అమృతం, లోకం కూడా అమృతం, లోకాన్ని కూడా జూరు వేసుకోవాలని. శరీరం ఉంటే అమృతం, శరీరం లేకపోతే అమృతం. మీకు పరివారం ఉంటే అమృతం, పరివారం లేకపోతే అమృతం. ఓడిపోతే అమృతం, నెగ్గిపోతే నెగ్గితే అమృతం. నష్టం వస్తే అమృతం, నీకు నష్టం లాభం వస్తే అమృతం. ఏంటి చూసినా అమృతమే. ఏంటి నీ లోకం అంటే నీ లోకం, నీ హృదయంలో ఆనందం తీస్తే లోకంలో ఉంటే లోకం అంత ఆనందం. ఆ స్థితి ఒకటి లోపల ఉంది, అది ఉందని కూడా మనకు చెప్పేవాళ్ళు లేరు. వినగలనక ఒకవేళ శ్రవణం చేసినా మననం చేసేవాళ్ళు లేరు. శ్రద్ధ లేదు, భక్తి లేదు, ఉండవలసినంత శ్రద్ధ లేదు, ఉండవలసినటువంటి భక్తి లేదు, వైరాగ్యం అసలు లేదు. అని అందుకే వాళ్ళతో సాంగత్యం మంచిదో నువ్వు నీవు ఏదో నువ్వు వ్యక్తిగతం నువ్వు మామూలుగా చేసుకుంటే నువ్వు నీ సాధన ఏదో నువ్వు చేసుకుని నువ్వు పొందు నీకు ఆ శక్తి కనుక లేకపోతే నీకు సాధు పురుషులతోటి మహాత్ములతోటి మహర్షులతోటి సాంగత్యం మంచిది. తర్వాత వాళ్ళు మనకు సైలెంట్గా పనిచేసి పెడతారు. అసలు మంచి వాళ్ళతో స్నేహం మనం నేర్చుకుంటే బతికుండగానే డిఫరెంట్ వరల్డ్ డిఫరెంట్ వరల్డ్ డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. మనకంటే ముద్దబ్బాయితో స్నేహం చేస్తే మనం ఇంకేం పైకి వస్తాం. అసలు బతికుండగానే సాధనతో పని లేకుండా పెద్దలతో సహవాసం చేసి డిఫరెంట్ అది వేరే మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పిలిచింది మరో ప్రపంచం. ముందుకు పోదాం ముందుకు పోదాం ఆ డిఫరెంట్ వరల్డ్ వెళ్ళిపోతూ ఉంటాం. డిఫరెంట్ వరల్డ్ మన శరీరం ఇక్కడ ఉండగానే శరీరానికి చావు రాకముండే మనం చేసే స్నేహాలు డాన్సులతో నేను శక్తి తరంగాలు ఒక ఒడి కంపెనీలో ఉన్నప్పుడే వాళ్ళు జ్ఞాన తరంగాలు శక్తి తరంగాలు నీ మీద పనిచేస్తాయి. అంటే వారు మాట్లాడకపోయినా వారు మౌనంగా ఉన్నా వారు మాట్లాడటం లేదని ఏమో అనుకోక్కర్లేదు. ఇంకేంటి వారు సైలెన్స్ కూడా పనిచేస్తుంది సైలెన్స్ కూడా మాట్లాడుతుంది. వారు సైలెన్స్ పనిచేస్తుంది సైలెన్స్ కూడా మాట్లాడుతుంది. వాక్కి నీకు వాక్కున్న శక్తి లోపల మౌనానికున్న శక్తి వాక్కు లేదు. మౌనానికి మౌనానికున్న శక్తి వాక్కు లేదు. నేను ఒకసారి రంగంతో మాట్లాడుతూ భగవాన్ అంటారు నేను పొందవలసిందే పొందాను నేను పొందవలసిందే పొందాను ఇంకా పని ఏం లేదు ఎవరితోటి పని ఏం లేదు నేను పొందవలసిందే పొందాను మాట్లాడుతూ నాకు ఇంకా మాటలతో అంటే తలంపులు లేనప్పుడు మాటలు లేనప్పుడు హృదయంలో సత్యం తలెక్కడ మరిస్తుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోయి మీరు తలంపులు లేకుండా మాటలు తగ్గించుకుని తలంపులు తగ్గించుకుని పైకిగా కూర్చోండి. మృదమైన బ్రహ్మం ఆ సత్యం మొత్తం సృష్టికంతా ఏ వస్తువు అయితే ఆధారంగా ఉండదు. సృష్టిని ఏ శక్తి అయితే కంట్రోల్ చేస్తుందాం అదంటే మీకు తలంపుడు తగ్గినప్పుడు మాటలు తగ్గినప్పుడు ఇగుసులు తగ్గినప్పుడు లోపల బ్రహ్మం తడుక్కుని మెరుస్తుంది. మనకు మీకు స్వస్థంగా మీకు తెలుస్తూ ఉంటుంది. అది మీరు ఆ బ్రహ్మానుభవం అనుభవించేప్పుడు సరిగ్గా మీకు ఆ బ్రహ్మానుభవం లోపల మీకు తలంపులు తగ్గినప్పుడు ఊసులు తగ్గినప్పుడు సంకల్పాలు తగ్గినప్పుడు ఆ మాటలు తగ్గినప్పుడు ఆలోచనలు తగ్గినప్పుడు మీ హృదయంలో ఉన్నటువంటి బ్రహ్మము తడుక్కడ మీకు స్ఫురిస్తుంది. ఆ సరిగ్గా స్ఫురించిన టైంలో మిమ్మల్ని ఎవరైనా ఫోటో తీసాడు అనుకోండి అబ్బాయి ఎంత బాగుంది ఈ ఫోటో ఎంత బాగుంది ఎంత బాగుంది అనుకో మీ ఫోటోలన్నీ అందరూ చూసుకుంటూ ఉంటారు. ఆ ఫోటోలు తీయించుకోండి మీరు ఇప్పుడు కాదు ఇప్పుడు చూయించుకోండి ఇప్పుడు చూయించుకుంటే ఎవరు చూడడం మీకు అర్థమవుతుంది. నీ ఫోటోలు చూయించుకుంటే కానీ రోజులు వస్తున్నాయి నీ ఫోటోలు అందరూ చూసుకోవచ్చు. ఎప్పుడంటే లోపల బ్రహ్మం నీకు సరిగ్గా స్ఫురించింది అనుకోండి అప్పుడు ఎవడైనా సరణంగా నీ ఫోటో చూశాడు అనుకోండి అబ్బాయి ఎంత బాగుందో ఈ ఫోటో అంత బాగుంది అప్పుడు మీరు అందరూ ఆ ఫోటోలు కొనుక్కి ఇంటికి పట్టిపోతారు. అదే రామకృష్ణ పరమహంస ఫోటోలు అదే రమణ మహర్షి ఫోటోలు నేను తీయించుకు మీకు వస్తే ఫోటోలు తీయించుకోవచ్చు అప్పుడే కంగారు పడకండి మీరు కూడా ఫోటోలు తీయించుకోవచ్చు. సరిగ్గా ఆ టైంలో తీయాలి ఆ ఫోటో. అంటే గురువు అనేవాడు భౌతిక రూపం కదా గురువు అనేవాడు శరీరం కాదు. గురువు అనేది శరీరం కాదు అంటే అన్నింటికంటే ముఖ్యం మనకు మానసిక అనుబంధం ముఖ్యం. ఇంకే మనస్సు నశించకుండా మనోనాశనం అవ్వకుండా బ్రహ్మజ్ఞానం కలగదు. మనస్సు నశించకుండా వాసన నశించకుండా అంటే మనకి వాసనే కోరిక కింద వస్తుంది వాసనే కోరిక కింద వస్తుంది. ఆ కోరిక మనకు ఆ లోపల ఉన్నటువంటి ఒక అది ఎప్పుడైనా మనకు లోపల ఉన్న వస్తువు స్ఫురించినా ఆ వాసన యొక్క వేగం ఎక్కువ ఉన్నప్పుడు పరంపుల యొక్క వేగం ఎక్కువ ఉన్నప్పుడు కోరికల యొక్క వేగం ఎక్కువ ఉన్నప్పుడు ఇది పెర్మనెంట్ అవ్వదు. ఎప్పుడైనా స్ఫురిస్తూ ఉంటుంది లోపల జ్ఞానం కానీ ఇది పెర్మనెంట్ అవ్వదు. లోపల ఉన్న వాసన అది పెర్మనెంట్ అవ్వదు. రమణ మహర్షి గారు చెప్పేది ఏంటంటే లోపల ఉన్నది ఏదో ఉంది మీ తెలుసున్నా ఉంది తెలియకపోయినా ఉంది అది జ్ఞానమే. ఏదైతే సత్యమో అదే జ్ఞానం ఏదైతే సత్యమో అదే శాంతి ఏదైతే సత్యమో అదే సుఖం దానికి అడ్డులు లేవు పరిమితులు లేవు అంతటా ఉండేది ఇవ్వడం.